आनन्दहितसन्तसारविलसन्मन्दस्मितास्यं कृपाकारेण निजमित्तमानसन्वामुखोजातभानोदयम् कालज्ञानविदग्रणिं शिवकरं काणीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काणीप्रसादाह्वयम् श्रीकैवल्यपदं चेरुडुकुनै चिन्तिञ्चरन् लोकरक्षैकारम्भं भक्तपालनकलासंरम्भगुं दानवोद्रेकस्तम्भगुं केळिरोलविरसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भगुं महानन्दाङ्गनाडिम्भगुं चेतुरारङ्गशिवुनिपूजिम्पडेनि नोरुनौवङ्गहरिकीर्तिनुडुवडेनि दयै सत्यम्बुलोनुगा तलुपडेनि కలుగలేటికి తల్లుల కలుపు చేటు పలికెడిది భాగవతమట పలికించెడి విభుండు రామభద్రుండట నే పలికిన పవహరమగునట పలికెద వేరుండుగా పలుకగనేలా శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీత బ్రాహ్మణ గోగణాతి హరణ నిర్వాణ సంధాయక నీకు మృక్కెద తుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః అతిరహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవడేని మాపురేపు చాలభక్తితోడ చదవిన సంసార దుఃఖరాశి పాసి తొలగిపో ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః ప్రియ భగవద్బంధువులారా సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో గురుదేవుడు మనకు అనుగ్రహించిన ఈ చాతుర్మాస్య వ్రత మహాపుణ్యకాలంలో శ్రీమద్ భాగవతాంతర్గత దశమ స్కందం శ్రీకృష్ణ లీలామృత కథా విశేషంలో నిన్నటి రోజున మనం యశోదమ్మ దగ్గరకు చేరినటువంటి గోపికలు కృష్ణతత్వాన్ని ఎలా పంచుకున్నారు. ఎక్కడైనా సరే ఒక సాధనలో మనం బయలుదేరినప్పుడు భగవంతుడితో కలిగినటువంటి అనుభవాన్ని ఎవరితో పంచుకుంటే యథార్థతత్వం తెలుస్తోంది అంటే గురుదేవులతో పంచుకోవాలి. అలాగే యశోదమ్మతో పంచుకోవడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే యశోదమ్మ మనందరికీ గురువు, ఆవిడ ఆచార్య స్థానాన్ని వహించిన ఆవిడ కాబట్టి ఆవిడ దగ్గరికి వెడితే భగవంతుడు మనకి త్వరగా అందుతాడు. ఎందుకంటే భగవంతుడు దేనికి బంధితుడై ఉంటాడు అంటే మంత్రానికి బంధితుడై ఉంటాడు. ఆ మంత్రం ఎవరి ఆధీనమై ఉంటుందంటే ఆచార్య ఆధీనమై ఉంటుంది. కాబట్టి అటువంటి ఆచార్యులు మనకి మంత్రానుపదేశం చేస్తారు. వారు ఏ మంత్రాన్ని అనుష్ఠానంలో పెట్టుకొని వారు ఈ రోజున ఇటువంటి తత్వాన్ని గ్రోలగలుగుతున్నారో, ఆనందాన్ని అనుభవించగలుగుతున్నారో, ఫలాపేక్ష లేకుండా రహస్యాన్ని మనకు బోధించగలిగేది ఆచార్యులు వారు ఒక్కరే. ప్రపంచంలో ఒకరి రహస్యాలు ఒకరు పంచుకోలేరు. ఎందుకంటే భార్యతో చెప్తాడు భర్త, నా దగ్గర నీ దగ్గర నాకు దాచుకోవాల్సిన రహస్యాలు ఉన్నాయా అని అంటాడు. కానీ వాస్తవానికి ఎన్ని దాచిపెడతాడో భర్తకు తెలుసు. అలాగే భార్య కూడా అంటుంది, నా రహస్యాలన్నీ మీకు తెలుసు కదండి అంటుంది ఆవిడ. కానీ ఎన్ని దాచిపెడుతుందో ఆవిడకే ఎరుక. కానీ ఎక్కడైనా రహస్యం అనేటువంటిది ఎవరు మనకి దాచకుండా ఉపదేశం చేస్తారు అంటే ఆచార్యులు. లోకంలో ఒకరి వ్యాపార రహస్యాలు ఒకరు చెప్పరు. ఎంత స్నేహితులని మనం ఒకళ్ళొకళ్ళు బుధాన చేయవేసి తిరిగినా ఎవరి వ్యాపార రహస్యాలు వారివే, అలాగే ఎవరి సంసార రహస్యాలు వారివే. కానీ ఎక్కడ రహస్యం ఉండదు అంటే గురుదేవుల దగ్గర ఉండదు. అందుకని మనకు కలిగేటువంటి భావనలు వారు ఆచార్య స్థానంలో ఉన్న యశోదమ్మతో చేరి వాళ్ళు పంచుకున్నారు. వాడు జరిగేటువంటి దాని అంతరార్థానికి కూడా మనకి శుభయోగీంద్రుల వారు చక్కగా పరీక్షణ మహారాజు తెలియజేస్తున్నారు. భాగవతం ఎలా ఉంటుందంటే పైకి ఒక అర్థాన్ని ఇచ్చేటువంటి ఒక భావన మన ముందు పెట్టి ఇందులో ఉండే అంతరార్థం మీరే వెతుక్కోండి అని చెప్తాడు వ్యాసభగవాను. ఎందుకంటే మన బుద్ధి ఎంతవరకు ప్రచోదనమైతే దానిలో ఉండేటువంటి అంతరార్థాన్ని మనం అంతవరకే అర్థం చేసుకోగలుగుతాం. మన సాధనా రహస్యం ఎక్కడుంటుంది అంటే మహాత్ములు ఇదిగో కాస్త తూచాయిగా చెప్పి ఆ మాటను ఎక్కడ వదిలేస్తారు. దాన్ని మనం ఎలా విచారణ ద్వారా ముందుకు తీసుకు వెళుతున్నామనే దానిటువంటి దాని మీద మన సాధన ఆధారపడి ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక్కొక్క గోపిక ఒక్కొక్క విషయాన్ని చెప్తుంది. అయితే ఇక్కడ మన అందరం గుర్తించవలసింది ఏమిటి అంటే వీరందరూ చెప్తోంది కృష్ణతత్వం గురించే. మనందరం గురుదేవు దగ్గరికి వెడతాం, ఇంటర్వ్యూ కావాలని వెడతాం. ఈ ఇంటర్వ్యూలో ఏముంటాయి, 99 కుటుంబ విషయాలే ఉంటాయి కదా. నా పిల్లాడికి ఉద్యోగం రాలేదనో, మా అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదనో, లేకపోతే మా అల్లుడు ఏదో ఇబ్బంది పెడుతున్నాడనో, ఏవో ఉంటాయి రహస్యాలు. కానీ ఎవరైతే ఆత్మతత్వం గురించి విచారణ చేయడానికి వెడతారో వారి కోసం గురుదేవులు ఆతృతపడుతూ ఉంటారు. కానీ వారు ఏమంటారంటే నీ కోసమే ఎదురు చూస్తున్నాను అంటారు పైకి. కానీ వారు లౌకికం కోసం ఎప్పుడూ ఎదురు చూడరు. ఆ లౌకికాన్ని దాటి ఎప్పుడైతే పారలౌకిక చింతనతో పారమార్థిక చింతనతో నువ్వు గురుదేవుని చేరతావో అప్పుడు వారి హృదయం ఆనందపడుతుంది. వాస్తవానికి ఆ పైపై ఆనందం కాదు గురుదేవుడు కోరుకునేది, నీ లోపల ఊరేటువంటి ఆనందం. రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, ఈ ఆనందం అనేటువంటిది బయట కూరేది కాదు లోన ఊరేది అన్నాడు ఆయన. బయట కూరేదే కనుకైతే డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, కేజీ పంచదార తెచ్చుకున్నట్టుగా, కేజీ జీడిపప్పు తెచ్చుకున్నట్టుగా మనం మార్కెట్కి వెళ్ళి కేజీ ఆనందం కూడా కొనుక్కోవచ్చు. ఒకవేళ అలా కొనడానికే లభ్యమయ్యేదైతే ఇప్పటికి ధనవంతులందరూ బీరువాళ్ళు పెట్టి తాళం వేసుకునేవారు ఆనందాన్ని. అని డబ్బు కలిగిన వాళ్ళు కొనుక్కుంటారే కానీ డబ్బు లేని వాళ్ళు కొనలేరు కదా. అందుకని డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఆనందం మొత్తం హోల్సేల్గా కొనేసి కోల్డ్ స్టోరేజీలో పెట్టి తాళా వేసేవారు బయట వాళ్ళకు దొరకకుండా. కానీ ఈ ఆనందం అనేటువంటిది డబ్బును చూసో స్థాయిని చూసో వచ్చేది కాదు. అక్కడ వాళ్ళు లోపల పొందినటువంటి పరమానంద స్థితి, ఆ స్థితికి భేదాధనిక భేదం లేదు. ఒంటి మీద వస్త్రం నిండుగా కట్టుకున్నవాడా లేక ఆ దేహధ్యాస కూడా లేకుండా ఒంటరిగా వెళ్ళినవాడా అనేటువంటి భావన, ఇది ఆనందానికి ఇటువంటి స్థితి కాదని. బయట ప్రపంచంలో పారమార్థిక వస్తువులు ఏవీ కూడా మీకు ధనంతో లభించవు, లౌకికమైన వస్తువులే ధనంతో ముడిపడి ఉంటాయి. కాబట్టి అటువంటి ఆనందం కలిగించేది ఏమిటంటే కృష్ణతత్వం. అటువంటి తత్వాన్ని వీడు యశోదమ్మ దగ్గర ఒక్కొక్కరుగా వెళ్ళి చెప్తున్నారే కానీ మనం గమనించవలసింది ఏమిటంటే వీరందరి ఏకైక లక్ష్యం కృష్ణుడే. అలాగే మనం ఇంతమంది వెళ్ళినా గురుదేవులు మనకి దేనికోసం ఎదురు చూస్తున్నారు అంటే పారమార్థిక చింతన కలిగిన వారందరు వీళ్ళు నా దగ్గరకు చేరుతున్నారు కదా, వీరు పరమార్థాన్నే కోరుతున్నారా అని చూస్తారు గురుదేవి. ఇది మనం గోపికల దగ్గర నేర్చుకోవాలి. యశోదమ్మ దగ్గరికి వాళ్ళు కృష్ణుని గురించి ఎలా వెళ్ళారో మనందరం సాధకులైన మనందరం కూడా మన గురుదేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి, పారమార్థిక చింతన కోసమే. పరబ్రహ్మం యొక్క ఆనంద స్వరూపాన్ని మనం పొందిన దాన్ని అక్కడ విశదీకరించడానికి వెళ్ళాలి తప్ప ప్రపంచాన్ని వాళ్ళ ముందర పెట్టడానికి వెళ్ళకూడదు. పోనీ ప్రపంచం పెట్టినది వాళ్ళనేం చేయదు, అది ప్రపంచం అని తెలుసును వారికి, కాబట్టి వారు దాని మాయలో పడరు. ఏమండి, నీడ పిల్లవాడికి భయాన్ని కలిగిస్తుందేమో కానీ తల్లికి భయాన్ని కలిగించదు కదా. వాడిలో నుంచి వచ్చిన నీడ పిల్లవాడికి భయం, అమ్మా నన్ను ఎవరో తరుముతున్నారే అంటూ పెడతాడు వాడు తల్లి దగ్గరికి. కానీ తల్లి ఈ తరుముతున్నవాడు ఒట్టిదే, వీడు ఎక్కడో రెండో వాడు కాదు, వీడి నీడే ఇది అని గుర్తించిన తల్లి ఏం చేస్తుంది, పిల్లాడికి ఉన్న గాబరా తల్లికి ఉండదు. అలాగే మనకుండేటువంటి ఈ ద్వైత వైఖరి ద్వంద్వ వైఖరి గురుదేవులకు ఉండదు. వాళ్ళు ఏకత్వ స్థితిలో బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ప్రాపంచికం వారి ముందు మాట్లాడినా వారు మన ప్రపంచంలో పడరు. విచిత్రం ఏమిటంటే వారి పారమార్థిక చింతనలో మనం ఎప్పుడు పడతామో అని ఆలోచిస్తారే కానీ మన ప్రపంచాన్ని వాళ్ళు పూసుకోరు. అది యశోదమ్మ దగ్గర ఉండేటువంటి లక్షణం. అలాగే ఇక్కడ కూడా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క విధానం చెప్తున్నారు. అమ్మా మీ పిల్లాడు ఇలాగా ఆ గట్టు మీద కూర్చున్నటువంటి అమ్మాయి నీ పేరేమిటని అడగగానే ఆవిడ పెదవి పొడిగి పారిపోయాడమ్మా అని చెప్పారు. లోకంలో మనం ఎదుటి వారిని నీ పేరేమిటి నీ పేరేమిటి అని అడుగుతున్నామే కానీ నేనెవరు అని ప్రశ్నించుకున్నామా? నేనెవరు అని ప్రశ్నించుకుంటే మనం వచ్చిన పని సగం తీరిపోయినట్టే. అసలు నేనెవరు అనేది కనుక ప్రశ్నించుకుంటే నేను ఎవరిని అంటే తండ్రి గర్భంలో ఉన్నప్పుడు నా పేరు ఏమిటి అంటే నా పేరు ఎలా ఉన్నది అక్కడ, శుక్లము, తల్లితో శోణితము, రెండితో కలిసి పుడగా. తరువాత అయ్యింది పెద్ద ఒక చిన్న రేగి పండు లాంటి ముద్ద, తరువాత ఒక మాంసం, ఆ తరువాత అవయవాల అమరిక, ఆ తరువాత అందులో కలిగినటువంటి ఈ సప్త ధాతువులు, ఇక్కడ ఉండే ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఈ మనస్సు, చిత్తం, అహంకారం, లోపల ఉన్నాయి కదా అంతఃకరణ చతుష్టయం, ఇవన్నీ కూడా ఏర్పడింది ఎక్కడ. తరువాత నేను బయటకు వచ్చిన తర్వాత ఏం పేరుతో పిలవబడ్డాను, బయటికి వచ్చిన తర్వాత నాకు నామకరణం ఎలా పెట్టారు? బడికి వెళ్ళిన తర్వాత నేనేమయ్యాను? ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేనేమయ్యాను? వివాహమైన తర్వాత నా భార్యకి నేనేమయ్యాను? సంతానం కలిగిన తర్వాత సంతానానికి నేనేమయ్యాను? ఓ పొరపాటున కూతురు పుట్టుంటే వచ్చిన మగపిల్లాడికి అంటే అల్లుడికి నేనేమయ్యాను? ఆ తర్వాత సంతానం కలిగితే వాళ్ళకి నేనేమయ్యాను? అసలు ఇందరికీ ఇన్ని పేర్లుగా మారుతున్న అసలు నేనెవరు? ఈ మేను అసలు దేనివల్ల వచ్చింది? ఇలా విచారణ చేసేవాడే ఆత్మజ్ఞాన పరిపూర్ణం. అంతేగాని బయట విచారం బ్రహ్మాండంగా చేస్తున్నామే కానీ మన లోపల విచారణ చేయడం లేదు. లోన విచారణ చేస్తే మనమేమిటో తెలుస్తుంది. భగవంతుడు అంటున్నాడు, ఆ పోయేవారెవరు, ఈ వచ్చేవారెవరు అని ఇలాగా బయట ప్రపంచంలోకి ఇలా ఇలా వెడితే ఇది అనంతం. కానీ మనలోకి మన ప్రయాణం చాలా సూక్ష్మం. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, తల ఎత్తితే ప్రపంచం ఉందిరా, తలదించితే పరమాత్మ ఉన్నాడు అన్నాడు ఆయన. తల ఎత్తితే ప్రపంచం, బోర్డంత కనపడుతుందండి. మనల్ని ఇష్టపడే వాళ్ళు అందరూ ఉండరు. మన ముందే మెచ్చుకోలుగా మాట్లాడి మన తరువాత చాలా చెప్పుకునేవాళ్ళు బోర్డు ఉంటుంది ప్రపంచం. ఈ ప్రపంచంలో పడిపోతే మనకు శాంతి ఉండదు. ఎందుకంటే దానికి ఆ పేరే పెట్టాడు భగవంతుడు, అనిత్యం అసుఖం లోకే అని పెట్టాడు. కనుక ఇక్కడ ఎంత పారాడినా శాంతి లేదు, ఇక్కడ ఎంత వెతుకులాడినా సుఖం లేదు. మరి సుఖం శాంతి లేని ద్వారా అక్కడ పారాడితే మనకు దొరుకుతుందా? ఎక్కడ శాంతి ఉన్నదో ఆ వైపుకు ప్రయాణం చేస్తేనే మనకు చిత్తశాంతి లభిస్తుంది. కాబట్టి చేయవలసింది మనలోకి మన ప్రయాణం. ఈ మానవుడు ఫ్లైట్ టికెట్లు పెట్టి బయటకు తిరుగుతున్నాడు, ఖండాంతరాలు దాటిపోతున్నాడు, దేశాలు దాటిపోతున్నాడు. ఒరే, దేశాలు దాటిపోయినా మనస్సు నీతోనే వస్తుంది సుమా. మనసుని ఏ గుట్లో పెట్టిపోతామండి? పెట్టిలో చీరలు అయితే ఇవి పనికిరావు, కాశీ వెళ్ళడానికి 9 చీరలు చాలని మిగతావన్నీ బీరువాలో పెట్టి తాళం వేసి వెళ్ళిపోవచ్చు. ఈ మనస్సును ఎక్కడ పెట్టి తాళం వేస్తావు? కాశీ పోయినా మనస్సుంది, అమెరికా పోయినా మనస్సుంది. మనస్సును వెంట తీసుకెళ్ళిన ప్రతి చోట బయట పారేసుకుంటే ఉండేది సంసారమే. నీ మనస్సు అంతర్ముఖమైందనుకోండి, ఎక్కడ కూర్చున్నా ఉండేది ఆలయమే. ఇప్పుడు ఆలయం చేసుకుంటున్నావా, ప్రపంచం చేసుకుంటున్నావా మనస్సుని? ఇది ప్రధానం. అందుకనే మనకు భాగవతంలో చెప్పారు, ఆయన చక్కగా ఇక్కడ వారెవరు వీరెవరు అని బయట విచారణ మానేయి, నీ లోపల విచారణ చేసుకో. మరలా మరలా ఈ అద్భుతమైనటువంటి మానవ జన్మ నీకు మరలా లభించదు. మహాత్ములు అది ఇల్లు కట్టుకు చెప్తున్నారు మనకి, తుళ్ళి తుళ్ళి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాదు ఈ మానవ జన్మ అని తత్వరూపంలో చెప్తున్నా మనకు అర్థం కావడం లేదు. ఆఖరికి వెళ్ళిపోయిన తర్వాత మనం గొప్పవాడు పోగొట్టుకున్నామని ఏడుస్తున్నామే తప్ప ఉన్నప్పుడు మనం ఎంత గుర్తించాం? ఇది కదా ప్రధానం. అందుకని కృష్ణుడు కూడా మీ లోపలికి మీ ప్రయాణం చేయండి. బయట ప్రపంచం చాలా ఉడిదుడుకులు, అదంతా ఎగుడుదిగుడు ప్రపంచం, మనకు అక్కర్లేదు. చక్కగా భగవంతుడిని స్మరించండి, భగవంతుడితో మమేకం కండి అది చెప్పాడు స్వామివారు. తరువాత చేబంతి తప్పే పడినని ప్రాబల్యము తోడ వచ్చి భవనము వెనుకన్ మా బిడ్డ జలక మాడగ మీ బిడ్డడు ఒలువ తెచ్చి నెలతుకతగునే. మీ అబ్బాయి మా ఇంట్లోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఏదో ఆటాడుకుని బంతి పడిపోయిందమ్మా అని వచ్చాడు. వచ్చినటువంటి వాడు లోపల మా అమ్మాయి స్నానం చేస్తుంటే పైన పట్టినటువంటి వస్త్రం పట్టుకెళ్ళిపోయాడమ్మా, ఇది మీ అబ్బాయి చేసేటువంటి పనేనా? ఎక్కడైనా భాగవతంలో మీరు బాగా ఆలోచించండి, జలము అనే పేరు వచ్చిందంటే లకారానికి డకారానికి భేదం లేదు. జలము ఉంటే అది జడము అని అర్థం. జడము అంటే అర్థం ఏమిటి? అది స్తబ్దుగా ఉండేది. ఇప్పుడు రాయి ఉందండి, అది జడం. మనమున్నాం చైతన్యం. ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు? ఆవిడ జలకములు ఆడుతుంది. అంటే అర్థమేమిటి? జడముతో ఆడుతుంది. జడం అనేటువంటిది ఏది అంటే ఇదిగో ఈ ప్రపంచమే. అసత్తు జడము దుఃఖం మూడు లక్షణాలు చెప్పారండి ప్రపంచానికి. అసత్తు అంటే మొట్టమొదటి అర్థం ఏమిటంటే ఇది నిన్న ఉన్నట్టుగా ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. కాలంలో మార్పుతో కూడిన దానికి అసత్తు అని పేరు. అసత్తు అంటే ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఏమంటే ఒక సంవత్సరం క్రితం ఉన్న ఓ హుషారు ఓపిక మనకి ఇప్పుడుందా? ఓ సంవత్సరం ఉన్నటువంటి శరీర సౌందర్యం ఇప్పుడుందా? లేదు. అంటే కాలంలో మారుతూ ఉండేది ఏదైనా అది అసత్తే. రెండవదేమిటి? జడము. ఈ జడమును నాది నాది అని నువ్వు అనుకుంటున్నావే కానీ నేను నీదానను అని జడం ఎప్పుడూ చెప్పదు. మీకు బాగా అర్థం కావాలంటే మీరు 10 రూపాయలు సంపాదించారండి, ఈ 10 రూపాయలు జేబులో వేసుకునేటప్పుడు మీరు అనుకుంటారు ఈ 10 రూపాయలు నాది అనుకుంటారు కదా. ఏదో దారిని పోతున్నప్పుడు ఎవరో బిచ్చగాడు కనిపించారు, వెంటనే పరుసలో 10 రూపాయలు తీసి అతనికి ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు? ఈ 10 నాది అనుకున్నాడు. సరే, ఆయనకేదో అవసరం వచ్చింది ఆ 10 రూపాయలకి, ఏ ఇడ్లీయో ఏ ఉప్మానో కొనుక్కు తిన్నాడు. ఇప్పుడు ఆ కొట్టు ఆయన ఏమనుకుంటాడు? ఈ 10 నాది అనుకుంటాడు. మళ్ళీ విస్తరాకులు అయిపోతే కొడుకును పంపిస్తూ ఈ 10 రూపాయలు నోటు ఇస్తాడు, ఒరే ఈ 10 రూపాయలకు విస్తరాకులు పట్టుకురారా అని. ఆ కొట్టు ఆయన వీడు తీసుకు వెళ్ళి కల్లాపెట్టిలో వేసుకునేటువంటి షౌకార్ కేరికి ఇస్తారు. ఆయన ఏమనుకుంటాడు, ఈ 10 నాది అనుకుంటాడు. మళ్ళీ ఆ 10 కోసం ఎవరో వస్తారు, తన దగ్గర సరుకు తీసుకున్న యజమానులు ఎవరో వస్తారు, డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఈ 10 రూపాయల నోటు కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆయన అనుకుంటాడు ఈ 10 నాది అని. నాది నాది అని ఇందరనుకున్నా, 10 నోటు ఇంత జేబుల్లోకి తిరిగినా, 10 నోటు ఏమైనా నేను నీ దానని చెప్పిందా, ఆ 10 నోటు నేను నీ దానని అని చెప్పిందా. కానీ మనమేం చేస్తున్నాం, చైతన్యం కలిగి జడాన్ని పట్టుకుంటున్నాం. అది 10 రూపాయల వస్తువు జడం అసలు. దాన్ని ఏమనుకుంటున్నాం మనం, నాది నాది అని నా జేబులో పెట్టుకోవడం. అందుకే 10 రూపాయల నోటు నవ్వుతుంది అని చెప్పారు మా రామకృష్ణానంద స్వామి. ఎందుకు నవ్వుతుందిరే అంటే, ఏమండి జడానికి కూడా మాటలు వస్తే బోరెడు మాట్లాడతాయండి, జడానికి కూడా మాటలు వస్తే బోరెడు మాట్లాడతాయి, 10 రూపాయల నోటు కూడా మాట్లాడుతుందట. ఏమే 10 రూపాయల నోటు అలా నవ్వుతున్నావు అన్నాడట ఒక ఆయన. ఏం చేయమంటావయ్యా, ఎవడ జేబులో పెట్టుకున్నా నాది నాది అనేవాడే కానీ నన్ను పర్మనెంట్గా అట్టి పెట్టుకునేవాడు ఒక్కళ్ళేడు అంటుందటండి ఆ 10 రూపాయలు. ఇప్పటికీ ఎంతమంది జేబులు మారానో కదా. కాబట్టి లడయో రభేదః జలము అనే పదం వచ్చింది అంటే అది జడం, అర్థం చేసుకోండి. మనకు అందుకనే భాగవతాన్ని మీరు విద్యావతాం భాగవతే పరీక్ష, మీరు ఆధ్యాత్మిక విద్యలో ఎంత ఎత్తుకు ఎదిగారో మీకు రహస్యం తెలియాలంటే మీరు భాగవతం దగ్గరకు రండి అన్నాడు. ఎందుకని, భాగవతంలో మీరు ఇంద్రియలోలుగా ఆలోచిస్తే ఏ సంఘటనలు మీకు మనస్సులో మెదులుతాయో అలాంటివన్నీ ఇక్కడ కృష్ణుడు చేశాడు. ఇలా ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీమూర్తి స్నానం ఆడుతూ ఉంటే వస్త్రం తెచ్చాడంటే లోకంలో నేను కూడా తెస్తానంటే ఒప్పుకుంటారా అండి? ఆయన తెచ్చాడు అంటే అందులో అంతరార్థం ఉంటుందా ఉండదా? మరి దాని అర్థాన్ని వెతుక్కోవాలా, లేకపోతే అక్కడ ప్రపంచంలో ఉండే విషయాన్ని వెతుక్కోవాలా? ఏ వెతుక్కోవాలి అక్కడ? అక్కడ విషయాన్ని వెతుక్కోకూడదు. భగవంతుడు చేశాడు ఈ లీల అంటే దానిలో అంతరార్థం ఉంది. జలకములు ఆడడం అంటే అర్థం ఏంటంటే జడముతో ఆడుకోవడం. జలక్రీడ సమాసక్త గోపీ వస్త్రాపహారకాయ నమః, కృష్ణాష్టోత్తరంలో ఒక నామం. జలక్రీడ సమాసక్త గోపీ వస్త్రాపహారకాయ నమః అంటే జడముతో ఆడుతూ దానితో మమేకమైన వాడు యొక్క సాధకుడు ఈ జడంతో ఆడుకుంటున్నాడు. ఈ ఆటలో స్వామి ఏం చేస్తున్నాడు, వస్త్రాన్ని ఎత్తుకుపోతున్నాడు. వస్త్రము అంటే దేహాభిమానం. శరీరాన్ని వస్త్రంతో పోల్చాడండి భగవద్గీతలో. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహీ. అక్కడ స్వామి వస్త్రంతో పోల్చారా లేదా దేహాన్ని? మనకు అర్థం కావడం కోసం స్వామి చెప్పాడు. ఎలాగైతే ఒక వ్యక్తి జీర్ణమైన వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని స్వీకరిస్తున్నాడో అలాగే వీడు కూడా కర్మ జీర్ణమైపోయిన తర్వాత శరీరాలు ఉండవు. కర్మ జీర్ణం కావాలంటే అర్థం ఏమిటండి? కర్మ జీర్ణం కావడం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక పని అప్ప చెప్పాం, ఈ గోడ ఎన్ని రోజుల్లో కడతావు అని అడిగితే ఒక 10 మంది మేస్త్రీలను పిలిపిస్తాం మనం. ఒక ఆయన అంటాడు, నీది నేను 4 రోజుల్లో కడతానండి అంటాడు. ఒక ఆయన, నేను 10 రోజుల్లో కడతానంటాడు. మనకు ఎంత త్వరగా పని కావాలో ఆ పనిని బట్టి మనం వ్యక్తిని ఎంచుకుంటాం. ఆ ఎంచుకునే విధానంలో కూడా నిష్ణాతులైన వాళ్ళని ఎంచుకుంటాం కదా. అలాగే భగవంతుడు కూడా కర్మ జీర్ణం కావడం అంటే అర్థం ఏమిటి? ఒక్కొక్కడు 10 రోజుల్లో చేసే పని 5 రోజుల్లో చేస్తాడు. పిల్లలు ఉంటారండి, హోంవర్క్ చేయరు. ఒకరోజు ఇన్స్పెక్షన్ పెడతారు, ఎవరో వస్తారో ఒక ఆయన మీ నోట్బుక్లు చూస్తారంటారు. వాడికి కూర్చొని రాత్రి భవళ్ళు అదే పని చేస్తాడు. 3 నెలల్లో రాయాల్సిన హోంవర్క్ ఒక రాత్రిలో రాసేస్తాడు వాడు. అంటే ఏమిటది అక్కడ అర్థం? 3 నెలల్లో చేయవలసిన పని ఒక రాత్రి చేస్తున్నాడా లేదా? అలాగే కర్మ కూడా అంతేనండి. భగవంతుణ్ణి చేరితే మనం 100 రోజుల్లో అనుభవించవలసిన కర్మ ఫలితాన్ని 1 రోజులో అనుభవించేలా చేస్తాడు. సంవత్సరాల తరబడి అనుభవించవలసిన కర్మ ఫలితాన్ని స్వామి సేవ ద్వారా మనం కొంతలో కొంత దాన్ని మాపుకోవడానికి అవకాశం. అందుకని కాశీలో జరిగేటువంటి పుణ్యము రెట్టింపుగా పరిగణింపబడుతోంది అని మనకు గురు చరిత్రలో చెప్పారు. దీపకుడు అలాగే కదా వెళ్ళి సేవ చేశారు గురుదేవులకి. కాశీలో పుణ్యం చేసినా పాపం చేసినా రెట్టింపుగా వ్రాసుకుంటాడు అట విశ్వనాథుడు. అందుకని గురువుగారికి వచ్చే వ్యాధి తొందరగా మానడానికి ఈయన ఆ గురువుగారిని తీసుకొని వెళ్తాడు మన గురు చరిత్రలో. అది వేరే విషయం అనుకోండి. అలాగే ఇక్కడ కూడా జలక్రీడా సమాసక్తులం అయ్యాం మనం, అంటే జడంతో ఆడుకుంటున్నాం. ఈ జడంతో ఆడుకునేవాడు దేహాభిమానాన్ని పట్టుకెళ్ళేవాడెవడు? పరమాత్మ. ఈ జడంతో ఆడుకోవడం అనే బంధం కలగడానికి కారణం ఏంటంటే దేహాభిమానం అండి. నేను ఇంతవాణ్ణి, నేను అంతవాణ్ణి,
నేను ఇంత యవనంలో ఉన్నవాణ్ణి, నేను ఫలానా కులంలో పుట్టినవాణ్ణి, ఇవన్నీ కూడా మానవుడికి ఉండేటువంటి జాడ్యాలు. వీటన్నింటినీ తొలగించాలంటే దేహాభిమానం పోవాలి. దేహాభిమాన పాశేన చిరం బద్దోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్ని గుర్త్యసుకి భవాని మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఎప్పుడైతే మానవుడికి దేహాభిమానం అనేటువంటి పాశం పోతుందో, ఇదంతా త్వరగా పోయేది కాదు, ఇది చిరం బద్దోసి పుత్రక, ఇది నిరంతరం ఎప్పటి నుంచో పట్టుకొని ఉంది మానవుడికి జాడ్యం. బోధోహం జ్ఞాన ఖడ్గేన, ఈ పెద్ద మోపు లాంటి ఈ దేహాభిమానం పోవాలంటే బోధ అనే జ్ఞాన ఖడ్గం కావాలి. చూడండి, లత తెంపాలంటే ఏం చేస్తాం, వటరు తీసుకొని ఆ లతను ఛేదిస్తాం, వృక్షాన్ని ఛేదిస్తాం. అలాగే దేహాభిమానం అనేటువంటి తాడు తెగాలంటే జ్ఞానం అనే ఖడ్గం కావాలి. ఇది ఎవరు ప్రసాదిస్తారు, బోధ ఎవరు ప్రసాదిస్తారండి, గురుదేవులు. గురుదేవుల యొక్క అనుగ్రహం చేత మనకు అందింపబడేటువంటి జ్ఞానం అనేటువంటి ఖడ్గము చేత ఈ దేహాభిమాన పాశం అనేటువంటి ఈ లతని ఛేదించగలుగుతాము. అసంగ శస్త్రేణ దృఢేన చిత్తవా, దీనే భగవద్గీతలో అసంగ శస్త్రేణ, సంగము లేనటువంటి ఒక ఖడ్గం కావాలి. సంగము కలిగిందా సంసారం వచ్చి తీరుతుంది. దేంతోనైనా సరే మనం ఒక సంగం పెట్టేసుకున్నాం అనుకోండి, అక్కడ సంసారం తయారైపోతుంది. అశ్రద్ధ చేసామా, అక్కడ పెద్ద గూడు తయారైపోతుంది. చూడండి, మనం నీళ్ళలో ఏర్పడేటువంటి ఆకు చూస్తూ ఉంటాం, మనకి తూటాకు అని అంటూ అంటూ ఉంటారు పల్లెటూళ్ళల్లో. ఆ ఆకు మనం చూసినప్పుడు మూల ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత అది చెరువంతా ఆక్రమించేస్తుంది. అంటే ఒక చోటులో ఏర్పరచుకున్నటువంటి ఆ ఆకుకు సంబంధించినటువంటి ఈ కొద్దిపాటి స్థలం మనం దాన్ని ఎప్పుడైతే అశ్రద్ధ చేశామో చెరువు మొత్తాన్ని కమ్మేస్తుంది. అలాగే మనం కూడా ఒక సంఘం పెట్టుకున్నామంటే అది దేనితోనైనా కానివ్వండి, అది వ్యక్తులే కావాలని కాదండి. ఇప్పుడు మీరు సంఘం పెట్టుకోవడం అంటే నేను నా కొడుకు మీద నాకు వ్యామోహం లేదండి, కూతురు మీద లేదండి, మీరు వ్యక్తుల్ని అనుకోవద్దు. సంఘం అంటే ఒక కుక్కతో కలిగిన సంఘమే. ఏమండి, వాడి ఇంట్లో మనవడు తినకపోయినా కామెరికాలు అలగడ కానీ ఇంట్లో కుక్క తినకపోతే వీడికి జబ్బు వచ్చేస్తుంది, ఇంట్లో కుక్క తినకపోతే వీడు మంచాన పడిపోతాడు అండి, ఇది ఎక్కడ బంధం చూడండి. అక్కడ మరేనా రక్త సంబంధం ఉందా, పోని రక్త సంబంధం ఉంటే మనవడో మనవరాలో వచ్చిందండి అనుకోవాలి. ఇంట్లో కుక్క తినకపోతే వీడికి జబ్బు వస్తుంది, ఇది ఎక్కడ బంధం, ఏర్పరచుకున్నాడు దాంతో సంఘం, అందుకే వచ్చింది బంధం. కాబట్టి సంఘం ఏర్పరచుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఈ సంఘం దేంతో ఏర్పరచుకోవాలి, భాగవత సంఘంతో ఏర్పరచుకోవాలండి. ఎక్కడైనా మనకి మహాత్ములు మనకు చేరకపోతే ఆతృత కావాలి. వైకుంఠ చింత వివర్జిత శ్రేష్ఠుడై ఒక్కడు నేడు చునొక్క చోట, నలినాక్షుడను నిదానము గంటి నేనుని ఉబ్బి గంతులు వై చునొక్క చోట. ప్రహ్లాదుడు ఏడ్చాడు, ప్రహ్లాదుడు ఆనందపడ్డాడు. ఏడుపెప్పు ఎక్కడొచ్చింది, ఆనందం ఎక్కడ కలిగింది అంటే ఏడుపు ఎక్కడ కలిగింది ఆయనకి, వైకుంఠ చింత వివర్జిత శ్రేష్ఠుడై ఒక్కడు నేడు చునొక్క చోట. ఆయన జనాన్ని పెట్టి ఏడవలేదండి, జనం వస్తే ఏడవలేదు. ఏమంటే చనిపోయిన వాళ్ళ దగ్గర పరామర్శించడానికి వస్తే వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఎవరు రాకపోతే బాగుండు, వస్తే ఏడవలేక నేను తెచ్చిట్టున్నాను. వీళ్ళు మనసులో అనుకుంటూ ఉంటారండి, ఎవరు పరామర్శించడానికి ఈరోజు రాకపోతే బాగుండు, వీళ్ళ కోసం ఏడవలేక నేను తెచ్చిట్టున్నాను అనుకుంటారండి కదా. ఇప్పుడు వాళ్ళ కోసమైనా ఏడవాలి, ఎవరన్నా వచ్చారనుకోండి, వీళ్ళు మాత్రం ఎంతసేపు ఏడుస్తారండి, ఇప్పుడు నుంచి వస్తానే ఉన్నారు పాపం, వీళ్ళు మాత్రం ఎంతసేపు ఏడుస్తారు. ఆ వచ్చినవాడు ఏడవకపోతే ఏంటమ్మా బాధలేదా, నాన్నగారు చనిపోతే అలా ఉన్నావు అని అంటారేమన్నా లోకం కోసం ఏడుస్తారు. ఇప్పుడు వీళ్ళే అనుకుంటారు, ఎవరో పరామర్శించడానికి రాకపోతే బాగుండు అనుకుంటారా, అనుకోరా. మన ఏడుపులు ఇలాగే ఉంటాయి. ప్రహ్లాదు ఎవరికోసం ఏడ్చాడండి, వైకుంఠ చింత వివర్జిత శ్రేష్ఠుడై. అయ్యయ్యో, పరమాత్మతో నాకు ఒక క్షణం ఎడబాటు కలిగిపోయింది, ఈ గడపవలసిన ఈ సమయంలో పరమాత్మతో కొద్దిగా ఎడబాటు నాకు కలిగిందే, ఎవడు దీన్ని తీరుస్తాడు, ఈ లోటు ఎవడు కూడుస్తాడండి లోకంలో. ఏమండి, ఇంటి వెనక గొయ్యి ఉంటే మట్టి తీస్తే పోస్తారు, కూలివాళ్ళు నట్టి పెడితే బొచ్చులు బొచ్చులు తీసుకొచ్చి ఆ ఖాళీ నింపుతారు. కానీ భగవంతుడితో కలయిక ఏర్పడినటువంటి మన లోటుని ఎవడు పూడుస్తాడు, పూడ్చేవాడు ఎవడైనా ఉన్నాడా, ఎవరు పూడ్చుకోవాలి, మనకు మనమే పూడ్చుకోవాలి. ఆ పూడ్చుకోవడానికి నువ్వు చేయవలసింది ఏమిటి, అయ్యయ్యో పరమాత్మతో అనుబంధానికి కొద్దిగా ఎడబాటు కలిగింది, బాధపడాలి అక్కడ. నలినాక్షుడనుకి నిదానము గంటి నేనని ఉబ్బి గంతులు వహించునొక్క చోట. లోకంలో ఎవరైనా ఆనందపడుతూ ఉంటే ఏమనుకుంటాం, వీడికి ఏడుపెప్పుడు వస్తుందా అనేది చూస్తుంది ప్రపంచం. పైకి మాత్రం ఆనందంగా ఉన్నాడు, భలే ఉన్నావురా ఆనందంగా అంటాడే కానీ వీడు ఎప్పుడు ఏడుస్తాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ప్రపంచం ఎలా ఉంటుంది, మన ఆనందాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు, మన దుఃఖాన్ని తానుగా తీసుకునేవాడు భగవంతుడు అక్కడే. ఏడుపుని తీసుకుంటాడు, ఆనందంలో నీకు తోడుగా ఉంటాడు. అలా రెండింటిలో కూడా నీకు తోడుగా ఉండి నీ నీడగా ఉండేవాడు పరమాత్మ ఒక్కడే. ఆయనతో సంబంధం పెట్టుకోమంటుంది భాగవతం. మనమేమో అనవసరమైన వాటితో అన్ని సంబంధాలు ఏర్పరచుకుని ఏడవడం బాగా అలవాటైపోయి, అందుకని నలినాక్షుడను నిదానము కంటి నేనని ఉపిగంతులు వయసును ఒక చోట అక్కడ ఎగిరేవాడేటండి ప్రహ్లాదు. ఆహా, నాకు పరమాత్మానుభూతి కలిగింది, అక్కడ ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఏమండి, అంత ఆనందాన్ని పొందేవాడు. అందుకనే అక్కడ చక్కగా జలక్రీడము అనగానే జడముతో ఆడుకునేటువంటి సాధకుడు అని అర్థం చేసుకోండి. రెండవది, ఇక్కడ ఏం చేశాడు పరమాత్మ, వస్త్రాన్ని తీసుకెళ్ళాడు. వస్త్రం అంటే అర్థమేమిటి, దేహాభిమానం. దేహాభిమానాన్ని పట్టుకెడతాడు భగవంతుడు. యవనిని నేను అనుగ్రహింపనిచ్చగింతు అని అఖిల విత్తంబు నేను అపహరింతు అని భాగవతంలో మాట ఉంది. దీన్నే వ్యాస భగవానుడు యస్యానుగ్రహమిచ్చామి తత్త విత్తం హరామ్యహం అని చెప్పాడు భాగవతంలో, వ్యాస భాగవతంలో. ఎవరిని నేను అనుగ్రహింపగా ఇచ్చ అంటే తలపెట్టానో వాడి అఖిలమును నేనే స్వీకరిస్తాను, వాడి మొత్తాన్ని నేనే స్వీకరిస్తాను. తర్వాత నీవేమైపోతావు, నాకు వాడికి వేదం ఉండదు అక్కడ. మళ్ళీ భాగవతుడికినో భగవంతుడికి వేదం ఉండదు అక్కడ. ఆ స్థితిలో అతన్ని నిలబెడతాను. ఇది ఏమైనా బాగుందా అని అడిగిందండి ఒక ఆవిడ వచ్చి. వెంటనే ఇంకొక ఆవిడ, ఉండమ్మా నా విషయం కూడా చెప్పని, ఇవో ఆ పిల్లాడు ఏం చేశాడో చెప్తున్నాను విను. ఇచ్చెలువ చూచి మృత్యులి అచ్చుగా నిరుకించుకొనుచు అరిగత నాతో వచ్చేదవా అని అన్నాడు ఇచ్చిరుతడు సుదతి చిత్రమిట్టిది గలదే. మా అమ్మాయిని చూసి మీ కుర్రవాడు నేను నీతో తీసుకెళ్ళిపోతాను, నాతో పాటు నాతో వచ్చేస్తావా అని అడిగాడట యశోదమ్మ తల్లి. ఇలాంటి చిత్రం ఎక్కడైనా చూశామా ఏమండి, ఒక ఆవిడ సంసారంలో మునిగిపోయి ఆ ఎవడన్నా వస్తే బాగుండు, ఆ ఎవడన్నా వస్తే బాగుండు, ఆ ఎవడన్నా వస్తే బాగుండు అని జపం చేస్తుందటండి. పాప ఈవిడ గోల తట్టుకోలేక యమధర్మరాజు వచ్చాడు. ఏమమ్మ అంతగా కొలుస్తున్నావు తలుస్తున్నావు కదా వస్తావా అన్నాడట. ఎవడరా నువ్వు అందట ఆయన, ఎవడరా నువ్వు అంటావు ఏమిటమ్మా, నన్ను ఏదైనా పిలిచావు, తీసుకెడితే బాగుండు తీసుకెడితే బాగుండు తీసుకెడితే బాగుండు, నువ్వే అంటున్నావు కదా వచ్చాను వస్తావా అన్నాడట. స్వామి ఏదో పొరపాటున దానికి బుద్ధి తక్కువైనంత వరకు నిన్ను అనను నిన్ను రమ్మనను వెళ్ళిపో. మనం కూడా అంతే, భగవంతుడి దగ్గర నుంచొని నన్ను నీలో కలిపేసుకో, నన్ను నీలో కలిపేసుకో, నన్ను నీలో కలిపేసుకో ఇవన్నీ మాటలే. ఆఖరికి వచ్చి నిలబడి ఏమమ్మా నేను వస్తాను నాతో కలవడానికి వస్తావు అన్నాడు అనుకో, బుద్ధి తక్కువ పిలిచాను ఎప్పుడు పిలిచినా కానీ రాకే. పొరపాటును మళ్ళీ పిలుస్తానేమో, పొరపాటును పిలిచినా మళ్ళీ రాకే, నన్ను ఎప్పుడు కూడా ఎప్పుడు అలా అరకు అని అంటామా అనమా. ఎందుకంటే ఎన్నుంటాయండి బయట వ్యాపకాలు, తేలికటండి భగవంతుడు వస్తే పోవడం. ఒకలో భక్త తుకారాం గారు ఆవిడే తుకారాం గారు చెప్పారు, మనం చూశాం కదా, ఏమమ్మా రేపు పొద్దున్న నా కోసం పాండురంగుడు వస్తున్నాడంటే ఆవిడ అంటుంది, ఏ పాండురంగుడు ఎక్కడమ్మా అని ఆవిడ అంటుంది. ఏమండి మీ పాండురంగుడు మీరు ఎట్లయినా ఊరేగండి, నేను నా పిల్లలు నా ఇల్లు నా గొడ్డు నా గోదా ఇవన్నీ ఉన్నాయి కదా నేను ఎక్కడికి రాను. మన రామకృష్ణానంద స్వామి వారు ఓ చిన్న కథ చెప్పేవారు, ఒక ఆవిడ కాశీ పోతుందటండి అత్తగారు. కాశీ పోతుంటే పూర్వకాలంలో ఈ కోడళ్ళకు జాగ్రత్తలు చెప్పిపోయేవాళ్ళండి అత్తగారు. కోడలు కూడా అలాగే ముచ్చటగా మాట వినేవాళ్ళు అనుకోండి, ఇప్పటి కోడలు అలాగా కాదనుకోండి. పాపం ఆ కోడలు రోజు అత్తగారు ఇక వారం రోజులు ప్రయాణం ఉందనగా జాగ్రత్తలు చెప్తుంది, పక్కింటి ఆవిడ కాఫీ పొడికి వస్తుందేమో యువకం, ఈ పక్క ఆవిడ పంచదారకు వస్తుందేమో యువకం, అది అస్తమాను ఎదిరింటే ఆవిడ కారం కారం అంటే గిన్నెట్టుకు వస్తుంది. నేనున్నాను కాబట్టి ఇటు సంసారం గుట్టుగా నాకు వచ్చేస్తున్నాను, నువ్వు కాస్త అడిగిన వాళ్ళకల్లా ఇచ్చేసే చెయ్యిని ఇది కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ నీ దగ్గరికే చేరతారు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వారం రోజుల క్రితం మొదలెట్టింది ఈ సప్తాహం, ఏది కోడలు జాగ్రత్త సప్తాహం. ఈ సప్తాహం పోయేదాకా పూర్తి కాలేదు, ఆఖరికి 10 బస్సు వస్తుంది ఆ రోడ్డు మీదకి వస్తుంది. ఈవిడ చక్కగా బ్యాగ్ పట్టుకుంది 8 మళ్ళీ మొదలెట్టింది ఇంకో 2 ఈ భారతం అనుకుంది ఆవిడ, వింటూ కూర్చుంది. ఆఖరికి విసుగు పుట్టి ఈవిడ ఇంకేమంటుంది, అత్తయ్య ఇదిగో బావి దగ్గర తాడు జాగ్రత్త, మళ్ళీ అస్తమానం అలాగే పడేస్తే వచ్చిన వాళ్ళందరూ లాక్కెళ్ళిపోతారు, తాడు కొనాలంటే ఎంత రేట్ అవుతుంది నీకేమో తెలిసినా అని కోడలు చెప్తూ ఉంది. ఇక వాళ్ళు చేటకు వస్తారు, వీళ్ళు చీపిరికి వస్తారు మొత్తం చెప్తుంది. వెంటనే కోడలు విని విని విసుగుట్టి అని ఒక రోజు 2 అండి 12 ఘోరాయే. వెంటనే ఆవిడంది, అత్తయ్య తాళ్ళు పెళ్ళు దగ్గరించుకొని కాసి ఏం పోతావులే కానీ ఇక్కడే ఉండి చావరాదు, అక్కడికి పోయినా ఇదే గోడ కదా, నా తాడు ఎవరైనా లాక్కుంటున్నారేమో, నా చీపిరి ఎవరైనా ఉపయోగించుకుంటున్నారేమో, నా ఇంకా వస్తువులు ఉన్నాయి కదా, ఆవిడ కాఫీకి వచ్చింది కాఫీ పొడికి వచ్చిందేమో, ఇవి ఈవిడ తెలివి తక్కువ కోడలు ఇచ్చేసిందేమో, పంచదారికి ఈవిడ వచ్చిందేమో, కారానికి ఆవిడ వచ్చిందేమో, ఇదే గోల కదా, ఈ కారాలు తాఫీలు వెగిలించుకొని అడిగిపోతావు. ఇక్కడే ఉండి పురుషం పురుష పుణ్య పురుషార్థం నుండి వస్తాయి. అక్కడ ఇకపోతే కాశీ వెళ్ళి పుణ్యం కూడా రాదత్తయ్యా. తాళ్ళు పేళ్లు వెగించుకొని కాశీ ఏం పోయి వస్తావు, ఇక్కడే గుడికందండి కోడలో. అలాగే మనం కూడా ఏం చేస్తున్నాం, పరమాత్మ ఏం చెప్తున్నాడు అంటే ఆయనని ఒక ఆవిడ స్వామి నన్ను నీలో కలిపేసుకో, నన్ను నీలో కలిపేసుకో అంటూ ఉంటాం కదండి. ఇప్పుడు కృష్ణుడు వచ్చాడండి, ఏమన్నా రోజు వేడుకుంటుంది కదా పాపం, పోకపోతే బాగా బాధపడిపోతుందని పరమాత్మ వెళ్ళి ఏమమ్మా నాతో వస్తావా అన్నాడండి. ఎవడరా నువ్వు ఇలా వచ్చేసావు, నన్ను అడుగుతున్నావు, మా ఆయన నన్ను అడగడు, ఏం అడుగుతున్నావు అంది. అవును వస్తా రోజు అంటున్నావు కదా, వస్తాను వస్తాను అని అందుకే వచ్చాను అనగానే వెంటనే ఇవి బెంబేలెక్కిపోయి యశోదమ్మ దగ్గరికి వచ్చేసింది. మీ అబ్బాయి ఇలా అడుగుతున్నాడమ్మా. ఏమండి అడగడానికి ఆయన ఎవరండి స్వామి? అక్కడ ఎలా కనపడుతున్నాడు మనకి, చిన్నపిల్లాడిలాగా కనపడుతున్నాడా అంటే ఆయన సర్వాంతర్యామి అయినటువంటి ప్రభు. ఆ ప్రభు మనందరినీ కూడా కలిపేసుకునేవాడు. ప్రళయకాలంలో సముద్రం ఎలాగైతే ఉత్సాహంతో ఉంటుందో ఇవన్నీ కలిసిపోయినా తను ఏమాత్రం మార్పు లేనివాడు పరమాత్మ. ఈ జగత్తంతా కూడా ఆయనలో నుంచే ఉద్భవించింది, మళ్ళీ ఆయనపై ఆయనతోనే నిలబడుతోంది, ఆయనలోనే కలిసిపోతుంది. అటువంటి స్వామితో ఐక్యం అంటే అది ఎంత గొప్ప ఆనందం. కానీ ఆవిడ గుర్తిస్తుందా అంటే యశోదమ్మ తల్లి ఇలాంటి చిత్రం ఎక్కడైనా చూసామా, భగవంతుడే వచ్చి నిలబడితే ఏమంటాం, రేపు వస్తాను ఎల్లుండి వస్తాను అండి. మన వెనకడికో సామెతో ఉంది కదా, వినాయకుడి పెళ్ళెప్పుడు అంటే రేపు అని ఒక మాట ఉంటుందండి. అలాగే మనం కూడా మోక్షానికి ఎప్పుడు పోతామంటే రేపు అని రాస్తామంతే గోడ మీద, రోజు లేచి చూసుకెళ్ళడమే. ఇక రోజు చూడగానే రేపే, కానీ ముక్తికైనా సరే రేపని సమాధానం చెప్తావేమో, కానీ మరణానికి రేపని చెప్తావా? కాశీకి అడుగుతారండి వస్తారా అని రేపు అని చెప్పచ్చు, లేకపోతే మాకు ఇప్పుడు కుదరదని చెప్పచ్చు. రేపు రొద్దున యమధర్మరాజు వచ్చి వాకిట్లో నిలబడ్డప్పుడు ఈరోజు తిరిగి లేదు నేను మళ్ళీ వస్తానని చెప్తారా మీరు? ఆయన మోసం చేయలేము మనం, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక మాట, ఈ గోపిక ఇంకొక ఆవిడ వచ్చింది, ఆవిడ చెప్తుంది కొడుకులు లేరని ఒకసతి కడుబగబగ తన్ను మన్ మగనిగ గై కొని నన్ కొడుకులు కలిగెదరని పైబడిన అడిది వినుము శిశువు పనులే తల్లి. ఇక్కడ కృష్ణుణ్ణి చూడగానే ఒక ఆవిడ కట్టండి కళ్ళంటే నీళ్ళు వచ్చాయి, ఎందుకు వచ్చాయి అని అడిగాడు నారాయణమూర్తి. అడిగితే వెంటనే ఆయన చూచి నీలాంటి కొడుకులు నాకు లేకపోయారే అని బాధపడుతున్నాను అందావిడ. వెంటనే ఆయన అన్నాడు నన్ను మగడిగా చేసుకో, నీకు పిల్లలు పుడతారు అన్నాడట పరమాత్మ. ఈ లోకంలో ఇలాంటి మాటలు ఏ పిల్లాడైనా మాట్లాడతాడా అని అడిగారు. ఇప్పుడు రామకృష్ణానంద స్వామి వారు ఒక మాట చెప్పేవారు, కంటే కర్మసంతానంరా అనుకుంటే విశ్వసంతానం అన్నాడు. కంటే కర్మసంతానం, వాళ్ళు కర్మ కొద్దీ పుడతారే. మలయాళ స్వామి వారి దగ్గరికి భక్తులు వెళ్ళి ఏమండి స్వామి మాకు సంతానం కలగలేదంటే స్వామి ఒక మాట చెప్పారు, మీరెవరో ప్రామసరీ నోట్లు రాసి బాకీ ఎగ్గొట్టలేదయ్యా అందుకే మీకు పిల్లలు లేరు అని చెప్పాడు. ఆయన ప్రామసరీ నోట్లు రాసి ఎగ్గొట్టామనుకోండి ఆ ఇచ్చినవాడు మనకు కొడుకు రూపంలో పుడతాడట. పుట్టి వాడు ఏం చేస్తాడు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన వాడికి మనం పెట్టాల్సిందే, వాడింత ముద్దో తెచ్చి మనకు పెట్టడం. ఏమర్రా ఏందిరే ఎన్నాడు పెట్టాలరా నీకు ఇలా భోజనం అంటే వాడు అంటాడు ఎవడి కోసం కన్నావు ఎందుకోసం కన్నావు, నేనేనా కర్మని నీతో చెప్పానా, మీరే కన్నారు తెచ్చిపెట్టండి. పోనీ పెళ్లి చేస్తే ఏమన్నా వాడు దారిలోకి వస్తాడనుకుంటే ఈ పళ్ళానికి తోడు ఇంకో పళ్ళని తెచ్చిపెట్టాలి తప్ప వాడు మాత్రం పనికిపోడు. అప్పుడు అనుకుంటాడు వీడికి పెళ్లి చేసి నా ఉరి నేనే వేసుకున్నాను, అంతకుముందు ఒక పళ్ళంతో సరిపోయింది, ఇప్పుడు అమ్మగారు కూడా తయారయ్యారు, ఇంకా లోకంలో పడితే ఇంకో మూడో వాడు కూడా వస్తాడు రేపో ఎల్లుండో, ఇప్పుడు ముగ్గురికి తెచ్చిపెట్టాలి. ఇవన్నీ ఎందుకు వచ్చాయి, కర్మసంతానాలు, ఇవన్నీ కర్మసంతానమే. అయితే రుణం తెచ్చుకునేవాడు పుడతాడు, లేకపోతే రుణం ఇవ్వమనేవాడు పుడతాడు, శత్రువు అనేవాడు వచ్చి పుడతాడు. నీకేదో గత జన్మలో కోపం ఉంటుంది, మీ ఇద్దరికి వ్యవహారంలో ఏదో తేడా వచ్చింది, వాడికి ఏదో నువ్వు అన్యాయం చేశావు, అన్యాయం చేసిన వాడు వచ్చి నీ కొడుకుగా పుడతాడు, వాడు శత్రుపుత్రుడు. ఇంకోటి ఉంటాడు తటస్థుడు, నాన్న ఇంతకాలం పెంచావు పెద్ద చేశావు ఇక నీకు నాకు చెల్లు, ఇక నా సంసారం నాది నీ సంసారం నీది, నా రూపాయి నువ్వు అడగద్దు నీ రూపాయి నేను అడగను, నీవు ఇష్టం వచ్చినట్టు నీ సంత నీ సంపాదన చేసుకో, నా ఇష్టం వచ్చినట్టు నా సంపాదన చేసుకుంటాను, నన్ను నువ్వు రూపాయి అడగద్దు నేను నిన్ను రూపాయి అడగను. వీడు తటస్థుడు. తటస్థుడు అంటే ఎవరండి, దేన్ని పట్టించుకోడు వాడు, వాడిది వాడే ఈయనదేనే, వీడు తటస్థుడు. ఇలాగ కొడుకులు అనేవాడు రకరకాలుగా ఉంటారు. అదే భగవంతుడు మనకి భర్త అనుకున్నావు అనుకోండి, ఇప్పుడు ఆయనకి ఎంతమంది అండి సంతానం, ఆ సంతానం అంతా ఎవరిది, విశ్వసంతానం, అదంతా మనదే. విశ్వసంతానాన్ని కోరుకోవాలి కానీ కర్మసంతానాన్ని కోరుకోకూడదు. పోనీ కర్మసంతానం పుట్టారా వాడి మీద భ్రాంతి పెంచుకోకూడదు. చాలామంది అనుకుంటూ ఉంటారు నేను లేకపోతే వీడేమైపోతాడో, ఏమంటే మిమ్మల్ని వదిలిపెట్టిపోయేటప్పుడు మీ నాన్న కూడా అదే అనుకొని ఉంటాడు. ఇప్పుడు మనం మన పిల్లల్ని వదిలిపెట్టిపోతూ అనుకుంటున్నాం కదా, నేను చచ్చిపోతే నా పిల్లాడు ఎలాగా అని. మన నాన్న కూడా మన గురించి అలాగే అనుకొని ఉంటాడు, అయ్యో నేను చచ్చిపోతే నా కొడుకు ఎలాగా అని. వాళ్ళ నాన్న అలాగే అనుకొని ఉంటాడు, మన తాతగారు, అయ్యో నేను పోతున్నాను నా కొడుకు ఎలాగా అని. ఏమి వీడు పోయినంత మాత్రం ప్రపంచమైనా ఆగిపోయిందా, లేకపోతే పెరగడం ఆగిందా, ప్రపంచం ఆగిందా? ఏది ఆగలేదు. కానీ మానవుడు ఏమనుకుంటాడంటే, ఆగని ప్రపంచాన్ని తన మీద ఆపాదించుకొని తన వల్లే జరుగుతుంది అనుకుంటాడు. అది పెద్ద భ్రాంతి. కాబట్టి ఏది ఎలా జరగాలో పరమాత్మ నిర్ణయంలో జరిగిపోతుంది. ఎంత ఏడిస్తే మాత్రం మనం పోయిన కాలం తిరిగి వస్తుంది. పోని పోయిన వాళ్ళందరూ కూడా మనం ఏడిస్తే తిరిగి వచ్చేవాళ్ళ లేదు కదా. కానీ బ్రహ్మవ్రాత తప్పదు కదా, మనకు అమ్మ పాడుతూ ఉంటారు కదా, ఎక్కడ ఎప్పటికప్పుడు తీరిపోదురా, జన్మ జన్మలకు వెంట వచ్చురా. ఎప్పటికప్పుడు తీరిపోతుంది అనుకుంటున్నారేమో, కర్మ హాయిగా నవ్వుతూ ఎదుటివాడిని ఏడిపించి ఏదో సాధించేసామనుకుంటున్నారేమో, ఎక్కడికి పోదురా కర్మ, జన్మ జన్మలకు వెంట వచ్చురా. అది జన్మ జన్మలు వేధిస్తోంది నిన్ను, అది అక్కడ జాగ్రత్తగా ఉండాలి మన మనస్సు. కాబట్టి ఎక్కడైతే నీకు కొడుకులు లేరని ఏడుస్తున్నారో, స్వామి అన్నాడు నన్ను భర్తగా అనుకోవమ్మా. ఏం భర్తగా అనుకుంటే నాకేమిటి ఉపయోగం, నేను విశ్వసంతానానికి తండ్రిని. అహం బీజప్రద పిత, భగవద్గీతలో స్వామి చెప్పలేదా అండి, నేను ఈ లోకమంతటికి కూడా తండ్రిని. అహం బీజ, నేనే అంటే క్షేత్రము తల్లి అయితే బీజము తండ్రి అండి. క్షేత్రం అంటే నేల, నేల తల్లి అయితే ఇక్కడ బీజప్రదాత ఎవరండి, తండ్రి. ఇక్కడ అహం బీజప్రదపిత అన్నాడు పరమాత్మ. ఈ లోకంలో ప్రతి వస్తువు రావడానికి కారణం నేనే, నేను ఉండబట్టే అది ఉనికిగా ఇలా కనబడుతోంది, నా వలననే నిలుస్తోంది. ఇప్పుడు మనమందరం ఏమయ్యామండి పరమాత్మకి, మనందరం కూడా సుతంతుస్తంతు వర్ధనః. విష్ణు విష్ణు సహస్రనామంలో ఒక నామం కూడా ఉంది. కాబట్టి అక్కడ పరమాత్మ మనందరికీ కూడా తండ్రి, ఆయనని మనవలా భావన చేయాలి. లేకపోతే భర్త అంటే అర్థం ఏంటండి, భరించువాడు, భరించువాడు భర్త అంటే మన భర్త బీపునేసుకు తిరుగుతున్నాడు ఏంటండి. మనం మామూలుగా అనుకునే మాటలు ఏమిటంటే భర్త అంటే భరించేవాడు, భరించేవాడైనా వీపును కట్టుకు తిరుగుతున్నాడా, లేదు కదా. అసలు మనల్ని తల్లి గర్భంలో నుండి భరించిన వాడేవాడు ఏమండి, యదా కాస్తంజ కాస్తంజ సమే భ్యాతం మహోదదు సంయోగాచ్య వియోగాచ్య కాతత్ర పరిదేవన. మనకి వేదాంతంలో ఒక శ్లోకం చెప్పారు, భార్యాభర్తలు ఓ భర్త వెళ్ళిపోతే భార్య బాధపడుతుంటే ఆవిడ పూర్ణంగా వేదాంతాన్ని విన్నటువంటి శాస్త్రజ్ఞానం చేత, ఆచార్యుల వారి వద్ద ఆవిడ పొందినటువంటి జ్ఞానం చేత ఓదార్పడానికి వచ్చిన వాళ్ళతో ఓ మాట మాట్లాడింది, యదా కాష్టంచ కాష్టంచ సమేభ్యాతం మహోదదౌ. ఎలాగా అంటే ప్రవాహంలో రెండు కట్టెలు, ఈ కట్టెలు ఒకటెక్కడో ప్రయాణమైంది, ఇంకోటెక్కడో ప్రయాణమైంది, ఈ కాలం అనే ప్రవాహం జరుగుతోంది. ఈ కాల ప్రవాహంలో ఓ కట్టె ఈ వైపు నుంచి ఓ కట్టె ఈ వైపు నుంచి రెండు కలిసి ప్రయాణం చేస్తున్నాయి. కానీ చివరి వరకు సముద్రం చేరేంతవరకు ఈ ప్రయాణం ఉంటుందా, సముద్రం చేరేంతవరకు ప్రయాణం ఉంటుందా? మీరు చిన్నప్పుడు ఆడుకున్నారో ఆడుకోలేదో, మన ఇళ్ళ దగ్గరే కాలువలు పారుతూ ఉండేయండి. పూర్వకాలం కాలువ, మనమేం చేస్తాము, పనికిరాని నోట్బుక్కుల్లో పడవ చేసి వదులుతూ ఉండేవాళ్ళం. అక్కడ ఎవరి పడవ ముందు పోతుందా అని పోటీ పెట్టుకునేవాళ్ళం. అప్పటిదాకా అడ్డంకులతో ఆగిన పడవ ఉన్నట్టుగా ఉండి దూసుకుపోయి ముందు పోయిన వాడిని తొలగించేసి ఈ పడవ వెళ్ళిపోయేది. బాగా వేగంగా వెళ్ళే పడవలోకి ఎక్కడో నీళ్లు చొచ్చుకొని అది మునిగిపోయేది. ఎన్ని అర్థాలు ఉన్నాయండి మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటల్లో. ఆ పడవల్లో ఏం చెప్పారు రహస్యం, ఒరే ప్రవాహంలో ముందు పోతున్నానని కానీ ఆనందపడక, ఎక్కడో చిల్లు పడుతోంది, నీరు చేరుతుంది, ఈ పడవ డుబుక్కును మునిగిపోతుంది. ఒరే అడ్డంకులు వచ్చాయని బాధపడుకురా, ఎక్కడో వేగం పెరుగుతుంది, నీ పడవ ముందుకు చేరుతుంది. కాబట్టి నడిపించేవాడు అక్కడున్నాడు నావని, ఆ నావను నడిపించేవాడి మీద నమ్మకం పెట్టి ప్రవాహంలో ప్రయాణం చేయి, గమ్యస్థానం చేర్చేంత వరకు నీ ప్రయత్నం ఆపకు. మనకు బోధ చేస్తున్నారు, మనం ఆడుకునే ఆటల్లో కూడా బోధ ఉంది చిన్నప్పుడు, అలాగే ఇక్కడ కూడా. ఆ రెండు కట్టెలు సముద్రం దాకా కలిసిపోతాయండి, ఎంత ప్రక్కనే వెళ్ళిపోయినా భార్యాభర్తల దేహాలు గంటైనా తేడా ఉంటుంది, నిమిషాలైనా తేడా ఉంటుంది. కొంతమంది అంటారు ఆయన మరణ వార్త వినగానే ఒక 5 నిమిషాలు ఆవిడ పడిపోయిందండి అంటారు. ఒక 5 నిమిషాలైనా ఆలస్యం ఉందా లేదా అంటే, ఇక్కడ యదా కాష్టంచ కాష్టంచ సమేభ్యాతం మహోదదు, వెళ్ళిపోతున్నాయి దేహాలు, ఎవరు దానికి ఎక్కడ ఆరూఢంగా ఇంతకాలం అని చెప్పిన వాడు ఎవడూ లేడు. ఆ కట్టే విడిపోయే సమయానికి అది అడిపోతుంది, విడిపోతుంది, దానికి బాధ ఏమైనా ఉంటుందా? లేదు కదా. అలాగే మన భర్త ఎవరండి అంటే పరమాత్మ. కాకపోతే మనకు ప్రపంచంలో ఈయన ఒకరిని తోడు చేశారు. ఒక ధర్మానికి మనకు విఘాతం కలగకుండా ఇంద్రియ చాంచల్య దోషం ఒకటి ఉంటుంది కనుక దేహానికి, ఒక ధర్మాన్ని ఒకటి కట్టుబాటుగా పెట్టి మనం అధర్మం వైపు ప్రయాణం చేయకుండా ఒక భౌతికమైనటువంటి గృహస్థాశ్రమ ధర్మంలో మనల్ని నిలబెట్టి మన ఇంద్రియాలకు దోషం కలగకుండా మన ధర్మ ప్రవర్తనకు లోపం కలగకుండా ఒక నిర్ణయం చేశారు పెద్దలు. ఆ ధర్మం ప్రకారమే మనం సంసారంలో ప్రవేశించాం. ఇది ఆడవాళ్లకు రక్షణ, మగవాళ్లకు రక్షణ. మగవాళ్ళని విచ్చలవిడిగా తిరగమని ఏ ధర్మశాస్త్రం చెప్పలేదు. ఆడవాళ్లకు పాతివ్రత్య ధర్మం ఎలాగైతే చెప్పారో మగవాడికి కూడా ఏకపత్ని వ్రతం చెప్పారు. ఏకపత్ని వ్రతం ఇతడికి చెప్పారు, పాతివ్రత్యం ఆవిడికి చెప్పారు. ఇద్దరూ ఒకరి ఎందు ఒకరు మనస్సు పెట్టి ఎక్కడా ప్రపత్సాలు లేకుండా మీ జీవితాన్ని సాగించండి. అయితే ఇద్దరికీ భర్త ఎవరు? పరమేశ్వరు, భగవంతుడు. ఆయన ఇద్దరికీ భర్త. కాలంలో కలిపినవాడు, మనల్ని నడుపుతున్నవాడు అతడు ఒక్కడే. కాబట్టి అతడు మనకు భర్త అయితే ఆయన సంతానం మనకి ఏమైపోతుంది? మనకు సంతానమే. కాబట్టి సంతతి లేదని బాధపడద్దమ్మా. భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన మీద భారం వేయండి. ఆయన ఒక్కడే మనల్ని నడిపేవాడు. ఆఖరికి మీ కన్న కొడుకులు, పక్కనున్న కూతుర్లు, వీళ్ళెవరూ మన ప్రాణాలను ఎవరూ కాపాడలేరు. ఒకరిలో చనిపోయిన వాళ్ళందరూ కొడుకులు లేక చనిపోయారా, కూతురు లేక చనిపోయారా? గంపడి గంపడి బంధువులున్నా, మిత్రులున్నా పోయేదారి ప్రాణం వెళ్ళిపోతుంది కదా. మరి ఎవరు అక్కడ మనల్ని నిలబెట్టేవారు? అడవి రక్షలేని అవలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమున చచ్చు ధనము వీధి పడిన దైవ వశంబున ఉండు పోవు మూలనున్నాయినా అని మనకు భాగవతం చెప్తుంది. నమ్మవలసిన వాడిని నమ్మకపోవడం, నమ్మకూడని వాడిని నమ్మడం, ఇదే మనకున్న పెద్ద అజ్ఞానం. ఎవరిని విశ్వసించాలో వాడిని విశ్వసించకపోవడం, ఎవరిని విశ్వసించవద్దు అని చెప్తున్నారో వారి పట్ల అమితమైన విశ్వాసం కలిగి ఉండడం మనకున్న పెద్ద అజ్ఞానం. కాబట్టి విశ్వాసం ఎవరి మీద ఉండాలి? పరమాత్మ మీద. అందుకని నన్ను కొడుకుగా అనుకోండి అమ్మా, నన్ను భర్తగా అనుకోండి పోనీ, ఎలాగైనా పర్వాలేదు అని స్వామి చక్కగా దాని అంతరార్థాన్ని చెప్పాడు. ఇక్కడ ఇంకొక ఆవిడంది, తలగిన దాన తలమన తలగక ఆ చెలికి నాన తల ఎత్తగ నీ తలగిన చోటయ్యది అని తలయూచెన్ నీసుతుండు తగవే మృగాక్షి. మా వాడలో ఒక అమ్మాయి బహిష్టు అయింది, అంటే స్త్రీమూర్తులు లోనికి రాకుండా ఉండే రోజులు ఉంటాయి కదా. అలా ఒక అమ్మాయి బయట కూర్చొని ఉంటే మీ పిల్లాడు అలవాటుగా దగ్గరికి రాబోయాడు. ఆ అమ్మాయి అన్నది, నేను బహిష్టుగా ఉన్నాను, నన్ను తాకకు, దూరంగా పో అని అన్నది. నీ సుపుత్రుడు దూరంగా వెళ్ళకపోగా కొంటెగా తల ఊపుతూ బహిష్టు అయిన చోటెక్కడా అని అడిగాడు. ఏ స్త్రీమూర్తి అయినా ఈ విషయం చెప్తుందా అని ఒక ఆవిడ అడిగింది. చూడండి, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్యం నారాయణ స్థిత. మనం రోజు చదువుకునేటువంటి నారాయణ పరిషత్తులో నారాయణం ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ న ద్వితీయోస్తి కచ్చిత్. మనం చెప్పుకుంటున్నాం కదా, దానిలో అర్థం ఏమిటండి? నారాయణం ఏ వేదగం సర్వం, నారాయణుడు అంతటా నిండి నివడీకృతమై ఉన్నాడు. అంతర్బహిష్యతత్ సర్వం వ్యాప్యం నారాయణ స్థిత. ఆయన కానిది ఆయన లేనిది అంటూ లేదని కదా చెప్తున్నారు. ఇప్పుడు ఆయన లేని చోట ఏమైనా నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచిస్తే మనకు బాబూజీ మహారాజు వారు, మన అమ్మ మనకేం చెప్పారంటే, నీకు భగవన్నామము స్మరణ చేయకపోవడమే మైల. భగవన్నామము చేస్తూ ఉంటే మనకు ఒక ఇతరమైనటువంటి అడ్డాలు ఏముంటాయి కనుక. కాకపోతే మనకు ఎందుకు చెప్పారంటే, పెద్దలు కొన్ని నియమాలు, ఇది ఒక విశ్రాంతి తీసుకునేటువంటి సమయం. కానీ ఆ సమయంలో మనకు బాగా లలితా సహస్రనామం నోటికి వచ్చండి, కట్టతా వచ్చు. ఎక్కడో దూరంగా శ్రవణ యంత్రం ద్వారా లలితా సహస్రనామం పెట్టారండి. ఏ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారో లేకపోతే ఎవరో చక్కగా వినిపిస్తున్నారు లలితా సహస్రనామం. ఇప్పుడు అక్కడ శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి అని ఒక మాట రాగానే మీరు వెంటనే మీ మనస్సు చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత అనకుండా ఉంటుందా? ఇప్పుడు ఆ అనకుండా ఉండడానికి నేను బహిష్టయ్యాననే పదం ఏమైనా వస్తుందా అక్కడ? మీరు వెంటనే మీ మనస్సు అక్కడ లగ్నమైతే వెంటనే రెండో పదాన్ని అందిపుచ్చుకుంటారు. ఎప్పుడైతే మళ్ళీ మనస్సు చేరి నువ్వు అనకూడదు, నువ్వు అనకూడదు, మళ్ళీ వచ్చేస్తుంది మనస్సు అక్కడ, నువ్వు అనకూడదు, నువ్వు వేరే స్థితిలో ఉన్నావు కదా అనకూడదని ఎప్పుడైతే మనస్సు అడ్డుపడేస్తుందో అప్పుడు మళ్ళీ నీకు ద్వైత భావం వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకెక్కడో ఇంకో పదం వస్తుంది అనుకోండి, అనాకలిత సాదృశ్య చెబుక శ్రీ విరాజిత ఏమండి ఇలా నామం రాగానే వెంటనే మనకి దాని క్రింద ఉండే పదం కూడా గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు మన వాస్తవానికి మనకు మైల ఎప్పుడు ఎట్టినట్టంటే భగవన్నామము చెయ్యకపోవడమే. భగవన్నామం చెయ్యకపోవడమే పెద్ద మైల. అందుకనే మనకి ఒక విషయం చెప్తారండి, ఏది విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగముతోడి పశువుగాక అని ఒక మాట. ఇంకోటి ఏం చెప్పారు, కైట భారీ భజన కలిగి ఉండనివాడు గాలిలోన నుండి కదలు శవము. భాగవతం చెప్పి కైట భారీ భజన కలిగి ఉండనివాడు గాలిలోన నుండి కదలు శవం. భాగవతం ఏం చెప్తుందంటే, చచ్చిన శవాల దగ్గరికి పోవడానికి భయపడే ఓ మనుష్యులారా, చచ్చిన శవం మీ దగ్గరికి వచ్చి మైలపరచదు. ఏమండి చచ్చిన శవం మీ ఇల్లు తిరిగితే మీరు దాన్ని చచ్చిందంటారా? అనరు. చచ్చిన దగ్గరికి మీరు పోతారు, ఏది చస్తుందో దాని దగ్గరికి మీరు ఎడతారు కదా, అదేం మీ ఇళ్ళకు రాదు. భాగవతం చెప్తుంది బ్రతికున్న శవాలు ఉన్నాయి జాగ్రత్త. బ్రతికుండే శవం ఏమిటి, నోరుండి నామం పలకనివాడు, చేతులుండి భగవద్ భజన చెయ్యనివాడు, కాళ్ళుండి భగవదాలయానికి నడవనివాడు, చెవులుండి భగవంతుని శ్రవణం చేయనివాడు, నోరుండి భగవన్నామం పలకనివాడు, ఈ ముక్కుతో భగవంతుడి యొక్క తులసీదళాన్ని వాసన చూడనివాడు, హరిపద తులసీదళ ముదరతి లేని ముక్కు పంది ముక్కుముని చరిత్ర. భాగవత నిష్కర్షగా చెప్పేసి హరిపద తులసీదళము అందు రతి లేనటువంటి వాడి యొక్క ముక్కు ఎలాంటిదంటే, పంది ఏ వాసన చూస్తుందో మీకు ప్రత్యేకించి నేను వివరించి చెప్పక్కర్లే, పంది ముక్కు ముని చరిత్ర భాగవతం చెప్పేసి. కైట భారీ భజన కలిగి ఉండని వాడు గాలిలోన నుండి కదలు శవం. కదిలే శవాలు ఉన్నాయి జాగ్రత్త అని భాగవతం చెప్పింది. వాళ్ళు ఎలా ఉంటారంటే, వృద్ధున్నే ముఖం కడుక్కోకుండా మంచం మీద నుంచి అలాగే లేచి పక్కింటో వాళ్ళు ఏం చేస్తున్నారని పాచి నోడితో ఆ దిక్కుమాలినటువంటి వస్త్రం ఒకటి చుట్టేసేసుకొని పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు అన్నయ్య గారు, ఏం చేస్తున్నారు వదిన గారు అని ఇలా తిరిగేటువంటి వాళ్ళే కదిలే శవాలు అని చెప్పింది భాగవతం. కైట భారీ భజన కలిగి ఉండని వాడు గాలిలోన నుండి కదల శవము. కైటభుడు అంటే మధు కైటభుడు, మధు అనేవాడు కీటభుడు అనేవాడు. మధు అనేటువంటి వాడు తీపండి, అహం చాలా తీయగా ఉంటుంది. నా గురించి పొగడండి, నాకేమనిపిస్తుంది, ఇంకా రెండు మాటలు విడితే బాగుండు, ఇంకా రెండు మాటలు చెప్తే బాగుండు అనిపిస్తుందా అనిపించదా? ఈ వీడు మధు అండి. కీటభము అంటే ఒక కీటక స్వభావం, కుట్టడం అండి, కుట్టడం. కారణమున్నా లేకపోయినా ఎదుటివాడిని హింసించే గుణం ఎవరికి ఉంటుందో వాడు కీట స్వభావం, వాడే కైటభుడు. ఇది ఏ లక్షణం అంటే అహంకారంతో కూడినటువంటి ఇంకొకటి మమకారం, నేను నాది అనే రెండు భావనలు కలుస్తాయి. అందుకని ఈ కుట్టే స్వభావం కలిగిన వాడు కైటభుడు. ఈ కైటభుడు ఎవడు, మనస్సుతో వాచకంతో కాయంతో ఎదుటివాడిని ఎవరు బాధ పెడతారో వాడే కైటభుడు. వాడిని సంహారం చేసిన వాడు నారాయణుడు. కైటభారి కైటభుడు, హరి అంటే శత్రువు, కైటభుడికి శత్రువు ఎవరు, నారాయణుడు. ఆయన భజన కలిగి ఉండని వాడు, ఎవరైతే ఆయన స్మరణ చెయ్యరో వాడు గాలిలోన నుండి కదలు శవం. వాడు గాలిలో తిరిగేటువంటి శవం అంటే అండి, వాడు మనకు ప్రయత్నపూర్వకంగా మన ఇంటికి వచ్చి మన ఇల్లు మైలపరుస్తాడు. ఇప్పుడు చెప్పండి, చచ్చిన శవము మనకు ప్రమాదమా, బ్రతికున్న శవం ప్రమాదమా? బ్రతికున్న శవమే ప్రమాదం. సచిన శవం దగ్గరికి మనం పోతే మైలపడతాం, కానీ బ్రతికున్న శవాలు ఇళ్ళు తిరుగుతాయండి. ఏం చేస్తున్నారు, వీటికి రెండో పని ఉండదు, ఏం చేస్తున్నారంటే ఇంటో జ్వరపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. అందుకని మైల అనేది ఎక్కడుంది, పరమాత్మ మనకు చక్కగా చెప్తున్నాడు. ఒక భగవన్నామం చేసుకోవడానికి మనకి కొన్ని నియమాలు పెట్టారు, ఆ నియమాలకు తగ్గట్లుగా ఉంటే మంచిదే. ఆ మాత్రాన భగవంతుడి నామం గుర్తొచ్చినంత మాత్రాన మనం చెప్పలేసుకోనక్కర్లేదు. ఎక్కడో ఎవరో వెళ్ళిపోయారు దాయాలు, వెళ్ళిపోయిన తర్వాత మనం భగవన్నామం చేయకూడదు, ఏమో దారిలో వినపడింది హరే రామనామం అనకుండా ఉంటుందా, నీ నోరు అలవాటు పడ్డ నోరు అనకుండా ఉంటుందా? అలా అంటే ఏమిటంటే దోషం, మళ్ళీ వెంటనే చంపలేసుకుంటాడు. చంపలేసుకొని అంటాడు, నేను నామం చేయకూడదు, నేను మైల్లో ఉన్నాను, మా దాయాదులు వెళ్ళిపోయారు, అందుకని 11 రోజులు 15 రోజులు నేను అనకూడదు అంటాడు. వీడేదో తప్పు చేసినట్టు, చొరబడకూడని విషయం చొరబడ్డప్పుడు మైలపడాలి, కానీ ఏది చొరబడితే పరమ పవిత్రమైపోతుందో ఆ నామం చెవిన పడితే మనకి మైలని ఎందుకు అనుకోవాలి? అందుకని పవిత్రాణ పవిత్రమ్యో మంగళానాంచ మంగళం, ఇది విష్ణు సహస్రనామంలో చెప్పాడు. పవిత్రాల్లోకి వెళ్ళా పవిత్రం, అందుకనే పవిత్రాల్లోకి వెళ్ళా పవిత్రం ఏమిటంటే భగవన్నామమే. ఆ భగవన్నామం చేసుకుంటే చాలు, మూడు మార్లు చరిస్తే చాలు, గోవింద 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 అనుకోండి, పునరీకాక్ష 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 అనుకోండి, పరమేశ్వర పరమేశ్వర అనుకోండి, మీకు అలవాటైన నామం అనుకోండి, ఆ నామమును మించిన పవిత్రత ఇంకోటి లేదు, నామమునకు మించిన మంగళవాక్యం ఇంకోటి లేదు. అందుకని పవిత్రాణ పవిత్రం యో, విష్ణు సహస్రనామానికి ఏం చెప్పాడు, పవిత్రాల్లోకెల్లా పవిత్రం. రెండవది ఏమిటి, మంగళములకెల్లా మంగళం. ఇది మంగళములకెల్లా మంగళం భగవన్నామం. కాబట్టి చక్కగా మనకి ఈ మైల అనేటువంటి తీసి ప్రక్కన పెట్టండి, మనస్సు మైల పడకుండా చూసుకోండి. గురుదేవుడు చెప్పేది అదే, మీరు బయట మైల చూస్తున్నారే కానీ మీ మనస్సు ఎంత మైల పడిందో ఒకసారి విచారణ చేశారా, ఇప్పుడైనా ఇప్పటికీ ఎంత మైల దానికి అంటిందో ఒకసారి మీరు చూసుకున్నారా. మన గురుదేవుడు హెచ్చరించేవారు ఎప్పుడు కూడా, మనకు అమ్మవారి ఆ బాబూజీ వారితో ఆ అమ్మ సంచరించినటువంటి ఆ అవతార కాలంలో కూడా ఒక్కొక్కసారి అమ్మని కూడా అమ్మను అడ్డుగా పెట్టి మనకు చూపించారు బాబూజీ మహారాజ్. ఏమండి, మన పిల్లాడిని మనం దండిస్తాం, పక్క పిల్లాడు తప్పు చేసినా ఎవరు పిల్లాడిని దండిస్తామండి, బాగా అల్లరి చేస్తున్నారు నలుగురు పిల్లలు కలిసి, వాళ్ళు ఎవరో పక్కింటి పిల్లలు, వాళ్ళని మనం దండించాం, ముందు మన పిల్లాడిని దండిస్తాం. ఎందుకని, అయ్యయ్యో అంకులు వాళ్ళ పిల్లల్ని అరిచేస్తున్నాడు మనల్ని కూడా అరిచేస్తాడే అనే భయం కలిగి వాడు జాగ్రత్తగా ఉంటాడు. అలాగే అమ్మని హెచ్చరించారు బాబూజీ అంటే అది అమ్మకు కాదండి పాఠం మనందరికీ, ఎందుకంటే అమ్మని ఒక వ్యాజంగా పెట్టి మనకు బాబూజీ మహారాజు వారు బోధ చేశారు. చాలా మార్లు చెప్పారు అమ్మ, ఎక్కడో మార్కెట్కి పెడితే ఒక చిన్న క్లిప్పు మీద అమ్మ మనస్సు అలాగా కొనుక్కొస్తే బాబూజీ మహారాజు వారి ఆ క్లిప్పు గురించి స్వామి హెచ్చరిక చేసిన విషయం ఎందుకు చెప్పారండి, అమ్మ మనకి పోనీ దోషమే, దోషం మనం చెప్పుకుంటామా అండి, దోషం మనం చెప్పుకోము. కానీ మహాత్ములు ఏంటంటే ఆ దోషాన్ని కూడా ఆనందంగా చెప్తారు, ఎందుకని వారికి రెండో వస్తువు లేదు కనుక, వారి రెండో వస్తువు లేదు కనుక వాళ్ళు ఆనందంగా చెప్పేస్తారు. అలాగే మైల్ అనేది భగవన్నామం చేయకపోతేనే గుర్తుపెట్టుకోండి. నేను ఉండని చోటేది, నేను బయట ఉన్నానంటావే, బయట ఎవరున్నారండి, బయట ఎవరున్నారు, అధచ్య నారాయణ, ఎవరు మనకి ఎవరున్నారు, అధనిద్యో నారాయణ బ్రహ్మా నారాయణ శివశ్చ నారాయణ దేవా పృథివ్యౌచ నారాయణ కాలశ్చ నారాయణ దిశశ్చ నారాయణ విదిశశ్చ నారాయణ ఊర్ధ్వంశ్చ నారాయణ అధశ్చ నారాయణ అంతర్బహిశ్చ నారాయణ. లోపల వెలుపల ఉన్నదెవరు, నారాయణుడే. లోపల వెలుపల అంతటా ఉన్నవాడికి నేను బయట ఉన్నాననే పదం ఎక్కడ సరిపోతుందండి, అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మకి. కాబట్టి ఇది ఏమైనా బాగుందా అని ఆవిడ భౌతికంగా చెప్పింది. పరమాత్మ ఏం చెప్పాడు, అసలు నేనుండాను, నేను ఉన్నాను కాబట్టే నీకు బహిష్టు అని తెలిసింది, నేను లేకపోతే నీకు తెలుస్తుందా. ఏమండి మైల అని నీకు ఎప్పుడు తెలిసింది, గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీకు మైల తెలిసిందా, గాఢ నిద్రలో ఉన్నప్పుడు నేను బయట ఉన్నానని తెలిసిందా, ఎప్పుడు తెలిసింది, జాగ్రత్త అవస్థలోకి వచ్చి గుర్తించిన తర్వాత తెలిసింది కదా. అలాగే మనస్సు లేకుండా ఉన్నప్పుడు నువ్వేం చేస్తే దోషమే ఉంది అక్కడ, అక్కడ మనస్సు లేదు, మనస్సు పనిచేయలేదు అక్కడ. ఆ మనస్సు లేకుండా ఉండేటువంటి స్థితిలో మానవుడు సంచరించాలి, అంటే చూడాలి, చూసిన ప్రతిదాన్ని లోపలికి చేర్చుకోకూడదు. రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, ఒక ఆయన కూరగాయలు తీసుకురావడానికి సంచి కొట్టుకెళ్ళాడే, కూరగాయలు అంటే బోలుడు ఉంటాయి, పచ్చిమిరకాయలు రాసిపోస్తారు, బంగాళదుంపలు రాసిపోస్తారు, వంకాయలు రాసిపోస్తారు, మునక్కాడలు పేరుస్తారు, కూరగాయలు కట్టాలని గుట్టలు గుట్టలుగా పడేస్తారు. ఇప్పుడు ఇంత బజార్లో మీరు తిరుగుతున్నా మీకు ఏమైనా బరువు వేసిందా అన్నారు ఆయన. బజార్లో తిరుగుతున్నారు మీకు బరువు వేసిందా, మీకేమైనా బరువు వచ్చిందా. ఇప్పుడు ఒక్కొక్క కట్ట తీసి సంచిలో వేసుకోవడం మొదలెట్టారు, ఇప్పుడు ఏమైంది, కేజీ వంకాయలు కేజీ బీరకాయలు కేజీ బంగాళదుంపలు వేసుకున్నారండి, ఇప్పుడు ఏమైంది, అరే కింటా బయట ఉంటే మీకు భారం కాలేదు, కేజీ వచ్చి సంచిలో కూర్చుంటే భారం ఎందుకు అయ్యింది, చూస్తే భారం లేదు వేస్తే భారం. అదేనండి రహస్యం, మనస్సు కూడా చూస్తే భారం లేదు చూడండి, కానీ చూసిన దానిలో ఎప్పుడైతే నువ్వు దోషాన్ని మీద వేసుకుంటున్నావో. ఓ స్త్రీ మూర్తిని చూడండి, మా తల్లిలాగా ఉంది, మా అమ్మలాగా ఉంది, మా అమ్మ సౌందర్యం ఇలా అంత అద్భుతంగా ఉంది అనుకోండి తప్పులేదు, ఆ సౌందర్యం పట్ల దోషభావన కలిగితే అది ప్రమాదం. ఎందుకంటే బ్రహ్మ సృష్టి, సృష్టిలో అందరూ ఉన్నారు, కనుదోయి కన్య కాంతాలు అడ్డంబైన మాతృభావన చేసి మరలు వాడు. ప్రహ్లాదుడు కూడా ఆడవాళ్ళని చూశాడు, ప్రహ్లాదుడు ఏం కళ్ళకు గంతలు కట్టుకోలేదు ఆడవాళ్ళని చూసి. అలాగే హిరణ్యకశ్యపుడు ఆడవాళ్ళని చూశాడు, రావణాసురుడు ఆడవాళ్ళని చూశాడు. కానీ ఇక్కడ రావణాసురుడు దృష్టి వేరు, ప్రహ్లాదుడి దృష్టి వేరు. రావణాసురుడు కనిపించిన వాళ్ళంతా తీసుకొచ్చింటో పెట్టుకున్నాడు, కానీ ప్రహ్లాద కుమారుడు కనుదోయి కన్యకాంతలడ్డం వైన ఆయన అనుకునేవాడు, పొద్దున్నే మా అమ్మ ఈ రూపంలో కనిపించింది, పాపం నా పిల్లాడిని కదా, అమ్మని చూడకపోతే నేను ఉండలేను కదా, అందుకని మా అమ్మ ఈ రూపంలో నా ఎదురుగా కనబడుతోంది, ఈవిడ మా అమ్మ. కనుదోయి కన్యకాంతలడ్డం వైన మాతృభావన చేసి మరలవాడు. ఇప్పుడు ప్రహ్లాదుడు ప్రపంచం చూశాడా లేదా? ప్రపంచం చూస్తే దోషం వచ్చిందా ప్రహ్లాదుడికి? రాలేదు. ఎందుకు రాలేదు అంటే చూడడం దోషం కాదండి, లోపల దాన్ని విచారణ చేసేటువంటి మనస్సు యొక్క సంకల్పమే దోషమై కూర్చుంటున్నారు. ఆ సంకల్పమే దోషమవుతుంది. సంకల్పం దోషరహితమైందనుకోండి, ఇప్పుడు ప్రహ్లాదుడికి సంకల్పం కలగలేదా? కలిగింది. ఏ సంకల్పం? మాతృ సంకల్పం. మాతృ సంకల్పం బంధనమైందా ప్రహ్లాదుడికి? కాలేదు. అంటే సంకల్పంలో కూడా బంధము విడుదల రెండు ఉన్నాయి. సంకల్పం ఎలా చేస్తే బంధనం, ఎలా చేస్తే విడుదల, ఈ రెండూ చెప్పింది మనకు భాగవతం. అందుకని ప్రహ్లాద దృష్టి ఉంది, రావణ దృష్టి ఉంది, హిరణ్యకశ్యప దృష్టి ఉంది. మనకు చక్కగా మహాత్ములు ఏదైతే మనకు భక్తులైన వాళ్ళు తిరిగారో లోకంలో, వాళ్ళందరూ మనకి ఒక అద్భుతమైనటువంటివి విషయాన్ని తెలియపరిచారు. ప్రపంచం అందరికీ ఉంది, కానీ చూసేటువంటి వ్యవహారాన్ని బట్టి అది మనస్సును పట్టి పీడిస్తుంది. అందుకని అక్కడ చక్కగా మన దృష్టిని సరిచేసుకోమంటున్నాడు పరమాత్మ. నీ మనస్సు మలినం చేసుకోకుండా ఉండమంటున్నాడు, మనస్సుకు మైలంటించుకోకుండా ఉండమంటున్నాడు. మనిషికి మైల పడితే సబ్బుతో పోతుందండి, మనసుకు పట్టిన మైల జన్మజన్మలు వెంటబడుతుంది. ఇప్పుడు నేను ఎక్కడో చేయి పెట్టను కూడా చోట పెట్టాను, నాకేదో మురికయింది, తర్వాత డెటాల్ పెట్టో లేకపోతే ఏ సబ్బు పెట్టో శుభ్రం చేసుకుంటాను, అది ఈ రోజుతో శుభ్రమైపోతుంది. నా మనస్సు మైలపడింది, నా మనస్సుని మళ్ళీ జన్మలనే మోసుకెళ్ళాలి, మళ్ళీ ఇంకొక జన్మలోకి వెళ్ళాలి నేను. ఆ జన్మలోకి పోతే కానీ మైలు తీరిపోదు. చేతి కంటిన మురి కనబడుతుందే కానీ మనస్సు కంటిన మైల కనబడటం లేదు. మా భగవంతుడు ఏమంటున్నాడు? ముందు మనస్సుకు పట్టిన మైల తొలగించుకో. అది నిజమైనటువంటి రహస్యం, సాధనలో ఉండేటువంటి రహస్యం. తర్వాత వ్రాలగ వచ్చిన నీ సతి చూలాలంతలకు మనుజుడు చూలగుటకు ఏ మూలంబు చెప్పమని నీ బాలుండు చెప్పుదురే సతులు పరివేందుముఖీ. అమ్మా యశోదమ్మ, ఇక చాలు కానీ మా పిల్లాడు ఏం చేశాడో తెలుసునా? ఇగో ఈ అమ్మాయి నీలాడడానికి దగ్గరగా రోజులు వచ్చాయి. అంటే లోకంలో మనకి తల్లులకి 9వ నెల 8వ నెల ఇలా కనడానికి రోజులు దగ్గర పడితే పడే కొద్దీ ఈవిడ భారం, అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మా ఏమీ వెతుకోవడానికి ప్రయత్నం చేయొద్దమ్మా, కూర్చునేటప్పుడు కాస్త చెయ్యాల్చి కూర్చోమ్మా, లేచేటప్పుడు కూడా జాగ్రత్తగా లేమ్మా, ఇవన్నీ జాగ్రత్తలు చెప్తారండి మన పెద్దలు. అలాగే ఇక్కడ ఒక ఆవిడ గర్భంతో ఉంటే ఈ కృష్ణయ్య అలవాటుగా వెళ్ళి కూర్చోవడానికి ప్రయత్నం చేశాడు. ఆవిడ వెంటనే అంది, కూర్చోవద్దు కూర్చోవద్దు, ఏ నేను మొన్న వస్తే కూర్చోబెట్టుకున్నావు కదా, ఇప్పుడు ఏమైంది కూర్చోబెట్టుకోకపోవడానికి అని అడిగాడండి పరమాత్మ. ఆవిడంది, నేను నిండు చూలాలని, అందువల్ల నువ్వు కూర్చోవు. అప్పుడు ఆయన అన్నాడు, చూలగుటకు మూలమేది, నువ్వు గర్భంతో ఉన్నానంటున్నావే, దీనికి మూలమేది అని అడిగాడటండి స్వామి. అంటే ఇక్కడ చూడండి, ఎక్కడైనా సరే ఒక అలబ్ధస్య ప్రాప్తి యోగ, యోగస్య లబ్ధ క్షేమ. యోగం క్షేమం అంటే రెండు ఉన్నాయి అక్కడ. ఏది మనకు లేదో అది వస్తే దాన్ని యోగము అన్నారు, ఉన్నది పోకుండా ఉంటే దాన్ని క్షేమము అన్నారు. ఈ రెండు చూసేవారు ఎవరండి? యోగక్షేమం వహామ్యహం. భగవద్గీతలో నీ చేతిలో ఉందా యోగం? పోనీ క్షేమము నీ చేతిలో ఉందా? యోగము నీ చేతిలో లేదు, క్షేమము నీ చేతిలో లేదు. ఎవరి దగ్గర ఉందని చెప్పాడండి పరమాత్మ? యోగక్షేమం వహామ్యహం. యోగం ఏమిటి? కొత్తది రావడం. మీరందరూ కృష్ణతులాభారం చూశారా? కృష్ణతులాభారంలో సత్యభామాదేవి అందరినీ పిలుస్తుందండి. పాపం ఆ ఉన్న బ్రాహ్మణులు అందరూ వచ్చేస్తారు, బడుగు బ్రాహ్మణులు అందరూ వచ్చేస్తారు. వచ్చేసి వీళ్ళందరూ అనుకుంటారు, తొందరగా ఈ తులాభారం అయితే బాగుండు, ఆ కాటా వేసిన బంగారం తలా కొద్దిగా గ్రాములు లెక్క పంచుతారు. ఈ రోజుల్లో కాదులేండి, ఆ రోజుల్లో ఇప్పుడు అనుకున్నారు, తులం ఎంతో అమ్ముతే అమ్మేస్తుంది, ఆస్తులు అమ్మినా సరిపోవడం లేదు తులం కొనాలంటే, అందుకని ఏ గ్రామం ఇస్తారు కదా అని వీళ్ళు ఆలోచిస్తూ కూర్చున్నారు. ఈయన ఎంత పెట్టినా తోగడాయే. ఇంతలో పక్క ఆయన అంటున్నాడు, ఒరే మనకి ఇంతకీ అయిపోయిన తర్వాత బంగారం ఇస్తారంటావా? వాడు అంటున్నాడు, కొత్త బంగారం మాట దేవుడు ఎరుగు, బరువు దూకటం లేదు, మీ చెవులు కొన్నవి కూడా తీసి పెట్టమంటారేమో, ముందు అది ఆలోచించరా. వాడు ఎంతకీ తోగడం లేదు కృష్ణయ్య, పాపం ఏ సత్యభామాదేవి తెల్లముఖం వేసింది. ఆవిడ తెల్లముఖం వేసిందంటే మనకు కోడుగుండే ఎందుకని అయ్యలారా మీ అందరికీ నమస్కారం, వచ్చినందుకు సభకు నమస్కారం, దయచేసి మీ చెవులు కొన్ని కూడా ఇక్కడ పెట్టండి, వాడు తూగితే మీకు ఇస్తాను అందనుకోండి, మనాటి కూడా తూగకపోతే మన బంగారానికి రెక్కలు వచ్చేస్తాయి నాయన. ఇదేమిటండి కొత్తది రావడం మాట దేవుడు ఎరుగు, కొత్తది రావడం అంటే యోగం, ఉన్నది పోకుండా ఉంటారు. ముందు వాళ్ళు అనుకుంటున్నారు బయటికి వెళ్దామన్నా కానీ తలుపులు వేశారు రా నాయన, బయటికి వెళ్దామనుకున్న తలుపులు వేశారు. ఈ దానం మాట దేవుడు ఎరుగు, ఉన్న ఉన్నవి కూడా పెట్టమంటేనో. అందుకని యోగము క్షేమము రెండూ దైవాధీనం అండి, మన చేతిలో ఏమీ లేదు. అలబ్ధస్య ప్రాప్తి యోగ, యోగస్య లబ్ధ క్షేమ. ఇప్పుడు యోగం ఏమిటండి, బిడ్డ కలగడం యోగం. క్షేమం ఏంటండి, వచ్చిన బిడ్డ 10 కాలాల పాటు మన కళ్ళ ముందర ఆనందంగా ఉండడం క్షేమం. ఇప్పుడు యోగము క్షేమము రెండూ నీ కుటుంబం కలిగించగలదా? ప్రపంచంలో ఏమనుకుంటున్నామంటే మాది బ్రహ్మాండమైన రాజయోగం అండి అంటాడు. ఆ రాజయోగం కళ్ళ ముందే కరిగిపోతుంటే ఎవడైనా ఆపగలిగేవాడు అక్కడున్నాడా? పరమాత్మ అనేటువంటి వాడు ఒకసారి కన్ను తెరిస్తే నీ బంధువులందరూ ఎవడైనా ఒకడైనా వచ్చి ఆపగలుగుతాడా? లేని దాన్ని ఇవ్వగలుగుతాడా? అది యోగం, అది ఆయన అనుగ్రహం. రెండవది ఏమిటి, క్షేమం. నేనున్నాను దానికి ఎందుకు భయం? యోగం ఇచ్చేవాడు, దాన్ని సంరక్షణ చేసేవాడు రెండూ భగవంతుడే. కాబట్టి ఇక్కడ ఆవిడ మూలమేది అని అడిగాడండి కృష్ణయ్య. మూలం అంటే అర్థమేమిటి, అమ్మా నీవు నీ గర్భంలో ఒక పిల్లాడిని సంరక్షణ చేసేంతటి అవకాశం వచ్చిందంటే అది ఆయన అనుగ్రహం. పరమాత్మ అనుగ్రహం లేకపోతే లోకంలో అందరికీ కణాలని లేక పిల్లలు ఉండడం లేదా చెప్పండి? అందరికీ కణాలనే ఉంటుంది, కానీ కొంతమందికి ఆ యోగం ఉండదు. వాళ్ళు ఏమంటారు, మాటవశాత్తు మాకు ఆ యోగం లేదండి అంటారు. ఏమండి యోగం లేకపోవడం ఏంటండి, ఎకరాలెకరాలు పొలాలు ఉన్నాయి, ఇంత జనం ఉన్నారు, భర్త ఉన్నాడు, యోగం లేకపోవడం ఏమిటి అమ్మా? ఇది వీళ్ళందరి ద్వారా వచ్చేది కాదమ్మా, ఆయన ద్వారా లభించేది అంటుంది ఆవిడ. ఇప్పుడు అర్థమైందా యోగానికి అర్థం? యోగం ఎవరివ్వాలి? భర్త ఇస్తేనో, కొడుకు ఇస్తేనో, కోడలు ఇస్తేనో వచ్చేది కాదు యోగం, అతడు అనుగ్రహిస్తే వచ్చేది. రెండవది ఏమిటి, క్షేమం. ఈ క్షేమం ఎవరి దగ్గర ఉందండి? ఆయన దగ్గరే క్షేమం ఉంది. లోకంలో ఎవరి దగ్గర క్షేమం లేదు మనకి? గజేంద్రుడు కూడా అదే ఆలోచించాడు, నాకు క్షేమం నా భార్యలు అనుకున్నాడు, నా క్షేమం నా కొడుకులు అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత నిజస్థితి తెలిసింది, ఏమండి కాసారంలో కాలు పెట్టిన తర్వాత, వచ్చి అది కాలు పట్టుకున్న తర్వాత, దాని ప్రయత్నం అది చేసిన తర్వాత, 1000 సంవత్సరాలు పోరాడిన తర్వాత, దగ్గరున్న వాళ్ళందరూ ఒడ్డుకు చేరిన తర్వాత, రక్షించేవాడు ఒక్కళ్ళేడని తెలిసిన తర్వాత, దొరికినటువంటి పుష్పాన్ని బట్టి పైకెత్తి పిలిచిన తరువాత దానికి యథార్థమైన రక్షకుడు ఎవరో తెలిసింది. యథార్థమైన రక్షకుడు తెలియాలంటే ఏం చేయాలి? అక్కడ మనకు ఓ దుఃఖం కలగాలి, ఓ దుఃఖంలో తెలుస్తారు నిజమైనటువంటి. అందుకే ఆప్తకాలేచ మిత్రంచ, భగవంతుడికి ఒక పేరుందండి మిత్రుడు అని, భగవంతుడికి పేరు మిత్ర సూర్య ఖగ పూష హిరణ్య గర్భ. మనం రోజు ఆదిత్య హృదయంలో చదువుకుంటాం, మిత్ర అనే పేరు సూర్యుడికి ఉందండి. మిత్ర అనే పదానికి అర్థమేమిటి, ఆప్తకాలేచ మిత్రంచ. ఎవడైతే ఆప్తకాలంలో నేనున్నాను అని భరోసా ఇచ్చి నీ వెనకాతల కష్టానికి వెన్నుదన్నుగా నిలబడతాడో వాడికి మిత్రుడని పేరు. అంతేగాని నీ జేబులో 100 రూపాయలు ఉన్నంత వరకు బుద్ధం మీద చెయ్యేసి 100 పూర్తి కాగానే వస్తాను రా బాయ్ అని చెప్పి వెళ్ళేవాడు, నీ కష్టం కోసం ఎదురు చూసేవాడు మిత్రుడుగానే కాదు. ఆప్తకాలేచ మిత్రంచ, అలా మిత్రుడనేవాడేవాడు భగవంతుడు. అందుకే త్వమేవ బంధుచ్చ సఖాత్వమేవ. మనకు బాబూజీ మహారాజు వారు అన్నీ అందించారండి, వారి ప్రార్థనలో వారి పూజా విధానంలో మనకు అన్నీ అందించాడు. మనం తెలిసి చేసినా తెలియక చేసినా క్రియారూపంగా స్వామివారిని తాక్కున్నా, ఏమండి మనందరికీ మంత్రార్థం తెలిసినా తెలియకపోయినా కాళీ ప్రసాద చరణం శరణం ప్రపద్య అనగానే మనందరికీ చేయక్కడికి పోతుందండి, తెలియకుండా అగో అలా వెళ్ళిపోతుంది. ఆయన పాదం అక్కడ ఉన్నట్టుగా భావం చేసుకుంటాం, హృదయానికి తాకుతాం. ఏముందని అక్కడ అంటే మనకు అలా మన గురుదేవులు నేర్పారు, ఒరే నాయన నువ్వు ఇది ఆచరణలో పెట్టుకో, ఇది నీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. అలాగా మనకు ఒక్కసారి ఆ విషయం దాగానే ఎక్కడికి వెళ్ళిపోతుంది, మన చెయ్యి ప్రభు పాదాల దగ్గరికి చేరిపోతుంది. అలాగే ఇక్కడ కూడా మన మూలాన్ని వెతుక్కున్నటువంటి వాడికి దిగులు లేదు. అందుకే మూలాన్ని తెలిసినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఇక దేని పట్ల ఆపేక్ష వహించడు, ఉపేక్ష భావాన్ని వహిస్తాడు. ఆపేక్ష అంటే కోరిక, ఉపేక్ష అంటే అర్థమేమిటి, ఇది ఇంతే, ఇది ఇంతే, దీని లక్షణం ఇంతే. నువ్వు ఎన్ని చెప్పినా మారనటువంటి వాడికి బోధ చెప్పే ఏమిటి ప్రయోజనం, దాని లక్షణం అంతే. కానీ దూరం చేయరు. మహాత్ముల దగ్గర ఉండే గొప్పదనం ఏంటంటేనండి, గురువైనా 10 మార్లు పాఠం చెప్పి వదిలేస్తాడేమో కానీ గురువు మాత్రం వాడు గురు కుదిరేంత వరకు వాడు చేయి పట్టుకొని నడిపిస్తూనే ఉంటాడు. జన్మను మారొచ్చుగాక, ఆయన చేయి మాత్రం విడవడు. ఒకవేళ నీ జన్మలోనూ కడతేరలేదనుకో, మళ్ళీ వచ్చే జన్మలో ఏదో ఒక రూపంలో వచ్చి నేను పట్టుకు ఇచ్చుకుపోతాడు. బ్రిడ్జి కంతల మీద పిల్లవాడు నడిచేటప్పుడు రామకృష్ణానంద స్వామి వారు చెప్పిన ఉపమానం అండి, రైల్వే బ్రిడ్జి మీద నడవడం చాలా హుషారుగా ఉంటుంది చిన్నప్పుడు. ఈ రైలు బ్రిడ్జి మీద నడిచేటప్పుడు కంతలు ఉంటాయండి, ఒక సిమెంటు బల్లకి ఓ సిమెంటు దిమ్మికి మధ్య కంతలు ఉంటాయి. వీడు స్వతంత్రించి తల్లి చెయ్యి విడిచి వీడు పరిగెత్తడం మొదలు పెడితే ఏ కంతలోనో పడతాడు, మోకాళ్ళ చెప్పులు పగలగొట్టుకుంటాడు. అదే తల్లి చేతిలో పిల్లాడి చెయ్యి ఉందనుకోండి, వాడు కంతలో పడ్డ ఈడ్చుకొచ్చేస్తుంది. తల్లి చెయ్యి పిల్లాడి చేతిని పట్టుకుందనుకోండి, వాడి కంతలో పడినా తల్లి ఈడ్చుకొచ్చేస్తుంది. వాడు ఆ నమ్మకంతో ఏం చేస్తాడు, ఒంటరిగా ఉన్న దానికంటే ఎక్కువ ఎగురుతాడండి. ఒంటరిగా ఉన్నప్పుడు బ్రిడ్జి మీదకు పోమంటే పోడు వీడు, ఒకసారి మోకాలు దెబ్బ తగిలిన అనుభవం ఉంటుంది కదా, జాగ్రత్త ఉంటుంది వాడికి, నేను రాను అంటాడు. అదే తల్లి కనుక పట్టుకుందనుకోండి, ఇక వాడు ఉత్సాహంతో ఎగురుతాడు. మరి వాడికున్న విశ్వాసం మనకు లేదా? రైల్వే బ్రిడ్జి మీద నడిచే పిల్లాడి చేపట్టుకున్న తల్లి మీద ఉండేటువంటి పిల్లవాడి విశ్వాసం మనకు భగవంతుని మీద ఉండద్దా అని అడిగారండి రామకృష్ణానంద స్వామి వారు. ఇది కదా విశ్వాసం అంటే. అందుకని మూలాన్ని గుర్తించిన వాడు ప్రపంచంలో ఇక దేన్ని లక్ష్య పెట్టాడు. దీనికి చిన్న ఉపమానం చెప్పారు రామకృష్ణానంద స్వామి వారు. మనం చిన్నప్పుడు ఇంట్లో గుంజలు ఉంటూ ఉండే, అంటే ఇక్కడ స్తంభాలు ఎలా ఉన్నాయో అలాగ గుంజలు ఉంటూ ఉండే. ఈ గుంజ పట్టుకుని పిల్లాడు గిర్రుని తిరుగుతూ ఉంటాడు. వాడు గుంజని పట్టుకు తిరిగినంతసేపు వాడికి వికారం కలగదు. ఎప్పుడైతే వాడు ఆ గుంజని విడిచేస్తాడో వికారం తలక కలుగుతుంది, ఒళ్ళు తిరుగుతుంది, క్రింద పడిపోతాడు. ఆ గుంజే పరమాత్మ. అతన్ని పట్టి అంటే మూలాన్ని పట్టుకున్నాడు ఆయన. ఆ మూలాన్ని పట్టుకున్నాడు కనుక వీడు ఎంత తిరిగినా వీడికి వికారము లేదు, దుఃఖము లేదు. ఎప్పుడైతే మూలాన్ని విడుస్తాడో వికారము దుఃఖము అప్పుడే కలుగుతాయి. భగవంతుణ్ణి విడిచిన వాడికే వికారము దుఃఖము. భగవంతుణ్ణి విడవకుండా తిరిగేటువంటి వాడికి దుఃఖం లేదు. కాబట్టి మూలాన్ని గుర్తెరిగితే నీకు దుఃఖం ఎందుకు కలుగుతోంది? నేను మూలం చెప్పమన్నాడంటే అర్థం ఏమిటి? నీ ఉనికికి కారణం నేను, నేనున్నాను కాబట్టే నీవు. నీ గర్భంలో ఉన్న పిల్లవాడికి కూడా నేనే రక్షణ. ఉత్తరం అదే కదా కోరింది. ఏమయ్యా, 7, 7, 14 భువనాలు నీ గర్భంలో ఉన్నాయని పెద్దలు చెప్తుంటే విన్నాను. 7, 7, 14 భువనాల్లో ఎంతమంది గర్భిణితో ఉన్నారో అంతమంది గర్భాలని రక్షించేవాడివి నీవు కాదా? ఇన్ని గర్భాలను సంరక్షణ చేసే నీకు ఒక్క మానిని గర్భరక్షణను ఎంత నిర్వహింతుగాక అని ఒక్క మాట అందాడు. ఆ మాటకు వెళ్ళి గర్భంలో ఉన్న పిల్లాన్ని రక్షించుకున్నాడండి పరమాత్మ. అంత విశ్వాసం ఉంది ఉత్తరకి. భర్త పోయినా భగవంతుడి మీద నిందవేయలేదు, రక్షణ వేరే వాడని ఆవిడ కోరలేదు. అంటే అంతటి విశ్వాసం కలిగి ఉండాలి. ఇలా చెప్తూ ఇంకొక మాట చెప్పారు. అమ్మా, నమ్మి నిదురవోవ నా పట్టి చుంచు, మా లేగ తోకతోడ లీలగట్టి, వీరులందుదోలి వెలది నీ కుమారుడు, రాచ బిడ్డడైన రవమేలే. మా వాడు ఆటలాడుతూ ఆటలాడుతూ అలసిపోయి నా కొడుకు నిద్రపోయాడు. ఏమండి, ప్రపంచం ఆటలో అలసిపోతున్నాం కానీ పరమాత్మ సేవలు ఆదమర్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రపంచం ఆటల్లో అలసిపోతున్నాం, తిరుగుతున్నాం. కాబట్టి ఒక పని చేసే మనకి 12 గంటలు మీరు పనిచేస్తే ఎంత జీతమో, 4 గంటలు ఓటీ చేస్తే అంత ఇస్తామన్నారనుకోండి, 4 గంటలు చేస్తే ఓటీ డబ్బులు ఇస్తామన్నారనుకోండి, ఇప్పుడు మనం చేస్తున్నామా చేయటం లేదా? ఆవలింతలు వస్తాయి కావండి, కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి, మధ్య మధ్యలో పోయి మొహం కడుక్కుంటూ ఉంటాడు, ఆవలింతల్ని బలవంతంగా ఆపుకుంటూ ఉంటాడు, మధ్యలో టీయో కాఫీయో ఏదో తాగొచ్చి కూర్చు ఉంటూ ఉంటాడు. అంతేగాని ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టిపోతాడా? మళ్ళీ యజమాని వచ్చినప్పుడు సీట్లో లేకపోతే ఎప్పుడు మళ్ళీ జీతం ఇవ్వడోనని వాడు జాగ్రత్తగా ఉంటాడు. కానీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు అంత జాగ్రత్తగా ఉండలేకపోతున్నాం? పరమాత్మ దగ్గర అంత జాగ్రత్తగా ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే, వీడిచ్చే డబ్బులు కనబడుతున్నాయి, వాడిచ్చే మేలు కనబడలేదు, అక్కడే వచ్చింది పెద్ద ఇబ్బంది. ఇప్పుడు మనకి ఏ రోజు ఆ రోజు డబ్బులు లెక్కలు కనబడుతున్నాయండి, ఆ లెక్కలు బాగా తెలుస్తున్నాం, కానీ భగవంతుడు లెక్క తెలుసుకోవడం మనకు కష్టమైపోతుంది. వాడంటాడు, నీ అమౌంట్ లాగా అది లెక్కలో కనబడేది కాదురా, అది నేను దాచి ఉంచింది, అది నేను నీకోసం నీ క్షేమం కోసం దాచిపెట్టి ఉంచింది. ఆ క్షేమం కోసం దాచిపెట్టింది అది నీకు కనబడదు, కానీ నువ్వే వెతుక్కుంటున్నావు, ఇక్కడికి వచ్చి నేను ఎంత పోగొట్టుకున్నానో అనుకుంటున్నావే, కానీ ఎంత లబ్ధి పొందుతున్నాననే రహస్యం నీకు తెలియటం లేదు. నువ్వు పోయిందానే చూస్తున్నావే కానీ దాచిపెట్టింది నీకు అవగతం కావడం లేదురా, అదే నీ దుఃఖానికి కారణం. అలాగే ఇక్కడ కూడా బయట ఆటపాటల్లో అలసిపోయాడు. ఎవరు? ఆ పిల్లాడు అలసిపోతే వెంటనే స్వామి వచ్చాడే, స్వామి వచ్చినప్పుడు కదా మేల్కోవాలి. భగవద్గీతలు ఏం చెప్పారండి? భగవద్గీతలో స్వామి ఒక మాట చెప్తాడు, ఎక్కడైతే లోకమంతా నిద్రపోతుందో అక్కడ జ్ఞాని మేల్కొంటాడు, ఎక్కడైతే జ్ఞాని మేల్కొంటాడో అక్కడ లోకమంతా నిద్రపోతుంది. ఇది పరమరహస్యమైనటువంటి విషయం గీతాశాస్త్రం. అంటే అర్థమేమిటి, ఇరుగు పొరుగు విషయాలు బయటకు వినపడవచ్చుగాక జ్ఞానికి, కానీ జ్ఞాని దానికి రియాక్ట్ కాదు. నాకు అవసరమైన ప్రతిదాన్ని పట్టుకోడు జ్ఞానికి ఉండే లక్షణం. కానీ అజ్ఞానికి ఉండే లక్షణం ఏంటంటే, వాడు భాగవతం వింటూనే పక్కింటి వాళ్ళ ముచ్చట్లు వినపడగానే వాడు అక్కడికి పరిగెత్తుతాడు. మందునికి మంద బుద్ధికి మందాయు ఉనికి నిరర్ధ మార్గ గోచరుడికి గోవింద పదార వింద మరందము కొన తెరిపిన లేదు రాత్రిందివముల్. భాగవతం అద్భుతంగా చెప్పిందండి, వాడికి రాత్రి కుదరదట పగలు కుదరదట. భాగవతానికి రమ్మన్నాం అనుకోండి, రాత్రి లేదు పగలు లేదు. అదే చేట్ల పేకాటకు రమ్మన్నాం అనుకోండి, మద్యం తాగడానికి రమ్మన్నాం అనుకోండి, ఏమండి లోపలుండే విషయాదులు అనుభవించడానికి రమ్మన్నాం అనుకోండి, నిద్రపోయేవాడు కూడా టక్కులు లేచొస్తాడు వచ్చేస్తాడు. అంత నిద్రని విదిలించుకుంటాడండి వాడు. సరే బర్త్డే పార్టీ ఉంది వస్తావా అంటే చాలండి, అర్ధరాత్రి 12 ఎప్పుడైనా టక్కలు లేచి మొహం అడిగేసుకొని మత్తు దులిపేసేసుకొని ఆ బండి తాళం ఎక్కడుందో వెతుకొని జమ్మని వెళ్ళిపోతాడు. అదే మరి 8-9 భాగవతంగా వస్తావా అంటే, 8-9 ఏమొస్తావు, అది నాకు ఇంటి దగ్గర అస్సలు కుదిరే పని కాదు, బోర్డ్ అంత బిజీ నేను, 12 ఇప్పుడు ఏం గాడిదలు గాయడానికి పోతున్నావు, ఎవరు పిలిచారని పోతున్నావు, బండి వేసుకొని అక్కడేం బిజీ ఉందని పోతున్నావు. అంటే ప్రపంచం అంటే అది రాగేస్తుంది అంతే. పరమాత్మ ఎంత సత్తా పెట్టాడంటే, ఆయన నీడవైపు మనం పరిగెడుతూ ఆనందం అనుభవిస్తున్నామండి, కానీ వాస్తవానికి అది నా నీడరా, అది నీకు సుఖం ఇవ్వదరా. ఎండమావిలో నీరెంత సత్యమో ప్రపంచంలో సుఖం కూడా అంతే సత్యం. ఎండమావిలో నీరు చూసి పరిగెడుతూ ఉంటాం, ఎండమావిలో పరిగెడితే నీరు తప్పికి తీరుతుందా? అది ఎంత సత్యమో ప్రపంచంలో ఆనందము సుఖం ఉందనుకోవడం కూడా అంతే సత్యం. మానవుడు ఏం చేస్తున్నాడు, దానివైపు పరిగెడుతున్నాడు, కానీ వీడి వైపు పరిగెత్తడం లేదు. వాడిని వాడు పట్టుకుంటే వాడికి ఆనందం దొరుకుతుంది, వాడి లోపలికి వాడు ప్రయాణం చేస్తే ఆనందం దొరుకుతుందే తప్ప బయట విషయాల్లో దొరకనే దొరకదు. ఈ పిల్లాడు బాగా నిద్రపోతుంటే పరమాత్మ వచ్చాడు, వచ్చిన ఆయన ఏం చేశాడు, ఆ లేగతోట తోకకి వీడి జుట్టును కట్టేశాడు. వీడెంత తెలివి కలిగిన మహానుభావుడు అంటేనండి, జుట్టు పీకుతున్నా కానీ స్పృహ లేకుండా పడిపోయాడు. అంటే అంత వ్యావహారికమైనటువంటి దానిలో మనకు అంత మత్తత ఉంటుందండి. ప్రమాదం అనేటువంటి దాన్ని మనం ఊహించాం, కానీ అంత ఏది దాన్ని ఏమంటారు, గాఢంగా నిద్రపోతున్నాడు. వెంటనే పరమాత్మ ఏం చేశాడు, వాడి వీధిని వెంట తోలాడు. ఇప్పుడు వీడు జుట్టు దానికి ముడివేయబడింది. ఆ ముడులండి వాడే విప్పగలిగిన ముడులవి. కృష్ణుడు వేసిన ముడి కొంతమంది ఉంటారండి, మనకి చిన్నప్పుడు వింటూ ఉంటాం, ఏది ముద్దబ్బాయి క్యాసెట్లో ఎరా లెటర్ రాస్తావా అని అడుగుతాడు గురువుగారు, రాయలేని గురువుగారు నాకు మోకాలు నొప్పి అంటాడు. ఒరే చేత్తో రాయడానికి కాలు నొప్పి ఎందుకు వచ్చిందిరా అంటాడు, చదవడానికి కూడా నేనే పోవాలండి అంటాడు వాడు, ఎందుకంటే నేను రాసింది నాకే అర్థమవుతుంది కనుక, ఇంకోటి చదవలేడు దాన్ని, నేను రాసింది మళ్ళీ నేనే చదవాలి. అలాగే ఇక్కడ కూడా, ఇక్కడ ఎవరి ముడి వాళ్ళకు కనబడటం లేదండి, అన్నీ ముడులు విప్పగలిగిన వాడు పరమాత్మ ఒక్కడే. మనకి ఇది గాఢమైనటువంటి ముళ్ళు పడి ఉన్నాయండి, ఒక్క ముడు రెండు ముళ్ళో కాదండి, జన్మ జన్మల నుండి ముడి వేసుకున్నటువంటి పెద్ద ముడి. ఈ ముడి జాగ్రత్తగా విప్పకపోతే అది ఇంకా జటిలమైపోతుంది. చిన్నపిల్లలకి ముడి వేసి తాడిచ్చామనుకోండి, అది తెలిసిన వాళ్ళైతే సులువుగా విప్పగలుగుతారు. కానీ మనకు చూడండి, ఇప్పుడు కంకణాలు అవి కట్టేటప్పుడు ఒకవైపుకు లాగితే వచ్చేట్టుగా ముడి వేస్తాం, కానీ ఇంకోవైపుకు లాగామనుకోండి అది ఓడవలసింది, ఇంకా బిగుస్తుంది. అలాగే పరమాత్మ కూడా మనకు ఒక సులువైనటువంటి మార్గంతో కూడినటువంటి ముడి పెట్టాడు ఇక్కడ. ఆ ముడి ఎలా విప్పగలిగితే వస్తుందనే విషయం అది ఆయనకిస్తేనే దాన్ని తేలిక విప్పగలుగుతాడు. మనం తెలిసి తీసుకోవడానికి ప్రయత్నం చేసామనుకోండి అది ఇంకా జటిలమైపోయి బంధం ఇంకా గట్టిపడిపోతుంది. కాబట్టి ఆ ముడిని విప్పగలిగిన వాడెవడు, ఇంకోటి అండి, మానవుడు బాగా సౌందర్యవంతమైంది ఏమిటంటే జుట్టు అండి. ఆస్తులు పోయినా బాధపడ్డ కానీ బట్టతలు వచ్చిందంటే గోడమని బాధపడిపోతారు, ఎందుకంటే గోడంత సౌందర్యం అండి. ఏం జుట్టు అంటే సామాన్యమైన విషయమా, ఎంత ఖర్చు పెడతారో చూడండి బయట ప్రపంచంలో ఆ జుట్టు కోసం. కాబట్టి ఆ జుట్టుకి లేకదోడికి ముడిపెట్టాడు. అంటే సౌందర్యోపాసన అనేటువంటిది మానవుడికి జ్ఞానానికి సాధనకి అడ్డంకి. రెండవది ఏమిటంటే, పశు ప్రవృత్తితో నువ్వు వీధుల్లోకి వెళ్ళిపోతున్నావు, సౌందర్యాన్ని సాధనగా చేసుకొని బయట ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నావు. ఆత్మ సౌందర్యాన్ని గుర్తించేవాడు పరమాత్మ. నువ్వు ఎలా అయినా ఉండు, నిన్ను దగ్గరికి తీసుకునేది ఎవడు, పరమాత్మ ఒక్కడే. లోకంలో మన గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయంటే, మనం కట్టుకున్నటువంటి బట్టల వలననో, మనం దువ్వుకున్నటువంటి క్రాఫ్ వలననో మనల్ని చూసి, మన బట్టల్ని చూసి గౌరవిస్తుంది ప్రపంచం. ఇది బాహ్య సౌందర్యం. కానీ పరమాత్మ నీ ఆంతరంగిక సౌందర్యాన్ని దర్శనం చేసేవాడు. ఆయన అంతఃసౌందర్యానికి బద్ధుడే, కానీ బాహ్య సౌందర్యానికి బద్ధుడు కాదు పరమాత్మ. మనం ఏం చేస్తున్నాం, ఈ జుట్టుని కట్టి బయటకు వదిలాడండి పరమాత్మ. జుట్టు అంటే సౌందర్యం, కేశము. కేశము అంటే మనకు సౌందర్యానికి ఆలవాలన్నమాట. ఎవడైతే బాహ్య ప్రపంచంలో ఇన్ని క్రియలు చేసి, కొంతమంది అండి భాగవతానికి సమయానికి కేటాయించడం కంటే దాని వేషాలు ట్రిమ్ చేసుకోవడానికి వినియోగిస్తారండి సమయం. ఎంతసేపు ట్రిమ్ చేసుకున్నా తీరదనమాట ఆ సౌందర్యం. క్రావు దగ్గరికి పోతారా, క్రావు చేయించుకునేడానికి వెళ్ళిన వాడికి ఆ చేయించేవాడు దుంపదించుతాడు. ఆయన అనుకుంటాడు ఇంకో రెండోసారి కేసు రాకుండా ఉంటే ఎంత బాగుండో. దండ పెట్టుకుంటాడు ఆయన, ఉన్న నాలుగింటికల కిన్నో దండ పెడతాడు ఆయన, ఇంక రెండోసారి నా షాపుకు రాకుండా ఉంటే బాగుండు అని. సౌందర్యోపాసన. బాహ్య సౌందర్యానికి ఎంత వెంపర్లాడుతున్నావు, అంత సౌందర్యాన్ని ఎంత పెంచుకుంటున్నావు. పరమాత్మ వచ్చాడు, పశుత్వాన్ని వెళ్ళడం లేదు నువ్వు. అందుకని ఆ పశువుతో కలిసి వీధుల్లోకి వెళ్ళిపో. బాహ్య సౌందర్యోపాసన పశుత్వం లాంటిది. అందుకే లేక తోడ కట్టాడు స్వామి ఆ వెంట్రుకల్ని, కట్టేసి వీధుల్లోకి తోలాడు. ఇప్పుడు ఆ బాధ ఎవడు విప్పాలి, ఎవడు తీయలే, ఎవడు తీయాలా ముడి, భగవంతుడే విప్పాలి. ఆయనే ముడి తొలగించేవాడు. అందుకని చక్కగా స్వామి ఆ నీళ్ళ పెట్టి అలా చేశాడు. తర్వాత ఇంకొక ఆవిడ వచ్చింది, యశోదమ్మ మీ పిల్లాడు ఏం చేశాడో తెలుసునా, నా పట్టి పొట్ట నిండగా భయపడి నీ పట్టి వెన్న బాణండినాడు, ఊపిరి వెడలదు వాణించూపెద ఏమైనా నీ వెచ్చుమ్ములతాంగి. ఇదంతా చిన్న చిన్న విషయాలు. మా పిల్లాడు పొద్దున్న నుంచి కనబడటం లేదు, ఎక్కడికి పోతాడు, మా పిల్లలందరికీ నాయకుడు మీ వాడే కదా, అందుకని ముందు మీ వాడిని వెతికితే మా వాడిని పట్టుకోవచ్చు. ఏమంటే లోకంలో మన పిల్లాడు కనబడకపోతే ఏమంటాం, పక్కింటి సావాసగాడు ఉన్నాడా లేడా ముందు వాడికి ఫోన్ చేస్తాం. ఎందుకని వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి పోయారో, ముందు మన పిల్లాడు వాడి దగ్గర ఉన్నాడు అంటే మనకి భయం లేదు, పోనీ వాడి ఇంట్లో ఉన్నాడు, వాడి దగ్గరే పిల్లాడు ఉన్నాడు అంటే మనకు కొద్దిగా ధైర్యం. అందుకని ఈవిడికండి వాళ్ళ పిల్లాడు కనబడటం లేదు. ముందు వీళ్ళ పిల్లాడు వెతకడం మానేసి కృష్ణుడు ఎక్కడున్నాడా అని వెతుక్కోవడం మొదలెట్టింది. కృష్ణుడు అడ్రస్ దొరికిందండి. కృష్ణుడు ఏం చేస్తున్నాడు, బారుకు కాళ్ళు చాపి ఆ కాడ మీద వాణ్ణి పడుకోబెట్టుకొని ఈ పిల్లాడిని వండి, వాడు ఎంత అండి కృష్ణయ్య, ఆ కృష్ణయ్య వయసు ఉన్న పిల్లాడే వాడు కూడా, వాడిని లాక్కొచ్చి ఒరే నీతో పనుంది పడుకోరా అన్నాడు. ఎవరు కృష్ణుడు చెప్తే వినని వాడు ఎవడండి, మనం చెప్తే కాదంటారు పనుంది అయ్యారంటారు, కానీ ఆయన చెప్తే ఇప్పుడు కాదండో. అంత కంసుడిని కూడా ఇలా జుట్టు పట్టుకొని ఇలా లాక్కొస్తుంటే బొమ్మ అయిపోయాడండి కంసుడు. పెద్ద పెద్ద రాక్షసులకి బలానికి ఇచ్చిన వాడండి కంసుడు. వాడు ఆ కృష్ణయ్యని చూడగానే కానీ తిరునాళ్ళలో బొమ్మను పట్టుకొని ఆడుతుంటుంది చూసారా మీరు, తిరునాళ్ళలో బొమ్మను పట్టుకొని పిల్లలు ఆడుతూ ఉంటారు. అమ్మ ఇది నా మాట వింటలేదు, దీన్ని చుట్టూ పట్టుకొని చూడు ఎలా కొడతాను అని బొమ్మను కొడుతూ ఉంటారు పిల్లలు. అలా లాక్కొచ్చేసాడండి కృష్ణయ్య. అంత తేలికైపోతాడు పరమాత్మ దగ్గర. ఎన్ని దుర్గుణాలు కలిగిన వాడైనా పరమాత్మ దగ్గర అలా ఉండవలసిందే. అలాగే ఇక్కడ చూడండి చక్కగా స్వామి ఒరే రారా అన్నాడు. కృష్ణుని పిలిస్తే పోకుండా ఉంటాడా, పోయాడు. కాలు రెండు బాలు కదా పడుకోరా అన్నాడు. వీడేం చేశాడు, దొరికింది ఛాన్స్. ఎంతమందికి దొరుకుతాయండి ఆ పాదాలు, ఆ పాదాల మీద పడుకునే అదృష్టం ఎంతమందికి వస్తుంది. వాడు టక్కన పడుకున్నాడు. ఒరే ఏది నోరు తెరవరా అన్నాడండి. నోరు తెరిచాడు. అబ్బా మన అమ్మ ప్రేమగా పెడితేనే నాలుగు ముద్దలు తింటాం, కృష్ణుడే పెడుతుంటే దానికి ఇంకేం కావాలి. వెంటనే కృష్ణుడు ఏం చేశాడు, పెద్ద బాణ పెట్టుకున్నాడండి పక్కన. ఏ బాణ, వెన్నతో కూడినటువంటి పెద్ద బాణ. ఆ బాణ పెట్టి నోరు తెరిచాడు వీడు. కానీ వెన్న పెడితే మనకి ఏమనిపిస్తుంది, పిసినారు వాళ్ళు పెట్టారే వెన్న దగ్గర. కాబట్టి పూర్వకాలంలో వడ్డెన్ల దగ్గర నెయ్యి గిన్నె ఇవ్వాలంటే జాగ్రత్తగా వడ్డించేవాడికి ఇచ్చేవాడు. ఆ నెయ్యి గిన్నె ఎలా ఉంటుందండి, కరెక్ట్గా బొటన వేలు అండి, బాగా లావు బొటన వేలు ఉన్నాడు పట్టుకుంటారు. ఏనేం చేస్తాడు తెలివిగా, వీడి బొట్టు నీళ్ళంతా ఆ చిన్న గిన్నెలోకి దూర్చేస్తాడండి. ఆ పడుతుందా తొస్తుందా, వాడు వేలే సరిపోతుందా ఆ రంధ్రంలోనూ. ఇక బట్టి ఇలా వేస్తుంటే ఒక బొట్టు పడేటప్పటికి గగనం అండి. వాడు అంటాడు రెండోసారి వేయమంటావా అంటాడు. ఏం వేస్తావు, ఇప్పటికే ఒక బొట్టు పడేటప్పటికి నాలుగు మాట తీసాం. రెండోసారి అడుగుతారండి వాడిని, నమస్కారం పెట్టేస్తారు, నువ్వు వద్దురా ఆయన వెళ్ళిపో. పూర్వకాలంలో నెయ్యి వేసేవాడిని వెతుక్కునేవారండి, అబ్బాయి రేపు మా ఇంట్లో బంతి నువ్వు ఎక్కడికి వెళ్ళక నెయ్యి నువ్వే వడ్డించాలి చెప్తారండి. అలాంటి ముందుగా బుక్ చేసుకుంటారండి పూర్వకాలంలో. అలాగే ఇక్కడ కూడా వెన్న పెడుతున్నాడు కృష్ణయ్య. వెన్న పెడుతుంటే భగవంతుని పెట్టడం అయితే రాస్తారా అండి, కొంతమంది ప్రసాదం తెస్తే ఇలా రాస్తారు అంతే, వాసన కూడా దొరకదనమాట. అలాగా పరమాత్మ ప్రసాదం పెడితే ఊరికే ఇలాగ మళ్ళాగా ఇలా రాస్తాడటండి, ఆయన పెద్ద చెయ్యి అండి, అయింది బాబూజీ మహారాజు వారి చెయ్యి. అప్పుడు ఆ పూర్వకాలం మనకు అమ్మ చెప్తూ ఉండారు, మేము మాకైతే అంత అదృష్టం లేదులే కానీ శివగారికి గుప్తా గారికి ఉండి ఉండేదేమో బాబూజీ మహారాజు వారితోటి. అక్కడ బాబూజీ వారి అవతార కాలంలో ఉన్న భక్తులకు తెలుసును, ఆ స్వామిలాగా ఒకసారి ఆ ముద్దను అలా పెట్టేస్తే అలా తినడమే తప్ప ఎంత వెళ్ళిపోతుందో తెలియకుండా తిన్నటువంటి మహాత్ములు చాలామంది మనకి గురు చరిత్రలో చాలామంది కనబడతారు. మరి కృష్ణుడు పెడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి, వీడు ఇంత ఇంత ముద్దలు పెడుతుంటే నోరు తెరుస్తున్నాడు, మొదటిది గొప్పగా పోయింది, రెండవది కాస్త నిదానంగా పోయింది, మూడవది కొద్దేమో అన్నట్టుగా పోతుంది. కృష్ణుడు ఊరుకుంటాడా, గిన్నె ఖాళీ కావాలి నువ్వు లేచాడు. వీడు అనవసరంగా వచ్చి పడుకున్నాను, మొదటి ముద్దకు మాత్రం అనుకున్నాడు, అదృష్టవంతుడిని బలే పెట్టుకున్నాడు అని కృష్ణయ్య. కానీ ముద్ద ముద్ద పెడుతూ ఉంటే వీడికి ఇక ఊపిరి వెళ్ళడం లేదండి, ఆయాసం వస్తుంది, వచ్చే ప్రాణమా పోయే ప్రాణమా అని వాడు నోరు తెరిచి యగశ్వాస మీద ఉన్నాడు. ఈ లోపల వాళ్ళ అమ్మగారు చూశారండి, ఇదేంటి కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు, ఆ పడుకున్నవాడేవాడు మా పిల్లగాడే, ఏంటిడికి వేరెంత పెట్టేశాడు అని పరిగెత్తుకొచ్చింది ఆవిడ. పరిగెత్తుకొస్తే వాడే అమ్మ అమ్మ అంటున్నాడండి వాడు. కోరిన ఆయన కొద్దిసేపు ఉంటే అమృత పెడితే మావాడు చచ్చేవాడేను, ఈ పిల్లాన్ని నమ్ముకొని వీడెంట పంపించినందుకు మా పిల్లాన్ని ఈ రోజున హరి అనిపించేవాడే అని ఇంకా పిల్లాన్ని పట్టుకొని వరే రారా యశోదమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వే సాక్ష్యం, సాక్ష్యం లేకపోతే దొంగతనం చెల్లుతుందా? ఏమండి ఎక్కడైనా మా ఇంట్లో దొంగతనం జరిగింది అంటే పోలీసు వెంటనే అడుగుతాడు, ఎవిడెన్స్ అడుగుతాడు, సాక్ష్యం అడుగుతాడు, నిరూపణ అడుగుతాడు. అలాగే ఇక్కడ కూడా పిల్లాడు ఏంటి ఐ విట్నెస్ ఈవిడే, వాడెవడు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు కృష్ణయ్య. వెంటనే బాధ అనుభవించిన ఖైదీ కూడా వెంటే వచ్చాడు వాడు, ఆ బాధ అనుభవించిన వాడు కూడా బాధితుడు కూడా వెంట పెట్టుకొని వచ్చేసింది ఆవిడ. వచ్చేసి ఇదిగోమ్మ చూడమై పిల్లాడు ఏం చేశాడో. ఇక్కడ ఏమిటండి అంతరార్థం అంటే, తినేవాడు జీవుడు, తినిపించేవాడు దేవుడు, ఉన్నటువంటి కుండ కర్మఫలం, ఆ వెన్న పూర్తయ్యేంత వరకు నీ చేత తినిపించేవాడు భగవంతుడు ఒక్కడే. అది ఎంత పూర్తి చేయాలో ఆయనకే తెలుసు, మన కర్మఫలాన్ని ఎంత తీసివేయాలో మనకు తెలియదండి. అమ్మా నేను ఒక అరకంటే ఎక్కువ తినను చెప్పచ్చు, నాకు ఆకలిస్తోందమ్మా రెండవ అర కూడా పెట్టు చెప్పచ్చు, అమ్మా నాకు ఈరోజు ఆకలి లేదమ్మా నువ్వేం పెట్టద్దమ్మా ఇది చెప్పచ్చు. కానీ కర్మఫలం అయిపోయిందని చెప్పగలిగిన ధైర్యవంతుడు ఎవడైనా ఉన్నాడా? ప్రపంచం ఇది చాలా కష్టం అండి, కర్మ లేదు 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 అనుకునే వాడికి చివరి రూపంలో ఏ రూపంలో వచ్చి పడుతుందో వాడికి తెలియదు, లేదు ఉంది 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 అనుకునేవాడికి కైవల్యం కరతలామలకమై ఆఖరి క్షణంలో భగవంతుడు వచ్చి నిలబడి వాడిని చక్కగా తన లోకానికి తీసుకెళ్ళిపోవచ్చు, నీ కర్మశేషం పూర్తయిందిరే అని ఎవ్వరికీ అర్థం కాని లీల చేస్తాడు పరమాత్మ. అందుకని వెన్న కర్మఫలం అండి. భగవంతుడికి ఏమిటి ఇష్టం? కుండ ఖాళీ చేయాలండి. మనం ఎలాగైతే క్యారేజీ ఖాళీ చేసుకుని పెడితే తల్లికి ఇష్టమో, మనం కాలేజీకి వెళ్ళేటప్పుడు క్యారేజీ పెట్టించింది అమ్మ, ఖాళీ చేసి కెడితే ఇష్టమా ఉన్నది ఉన్నట్టుగా పట్టికెడితే ఇష్టమా? ఉన్నది ఉన్నట్టుగా పట్టికెడితే ఏమంటుంది, బయట ఏం గడ్డి తిన్నావని అడుగుతుందండి తల్లి. బయట గడ్డి తిన్నవాడికే క్యారేజీలో అన్నం పట్టదు, బయట విషయాదులు అనుభవించిన వాడికే పరమాత్మ ప్రసాదం పట్టదు. పరమాత్మ ప్రసాదం పట్టాలంటే బయట విషయాలు చేరకూడదు, బయట విషయాలు చేరకుండా ఉంటే ప్రసాదం నిండుగా పడుతుంది, ప్రసాదం నిండుగా దండిగా పట్టాలంటే బయటవేవి లోన చేరకుండా ఉండాలి. అది రహస్యం. పరమాత్మ ఏం చేస్తున్నాడు, ఒరే పెట్టేవాడిని నేను ఒకడు ఉన్నానుగా, బాబూజీ వారు కూడా అనేవారు నువ్వు ఎంత తింటావో నాకు తెలియదా. చాలామార్లు ఇది మనకు బయట బాహ్యమైన విషయాలు కాదండి, ఇవి అంతరార్థ విషయాలు. మనకు అనిపిస్తూ ఉంటుంది వారి చేత చక్కెర పొంగలు తినిపించారండి, వారి చేత ఏదో ఆవు పెట్టినటువంటి బాగా కలిపిన ఆవకాయ ముద్దలు పెట్టారండి, ఇది పైకి కనిపించే పదార్థం, దాని వెనుక రహస్యం ఏమిటి? అనుభవించవలసిన జీవుడి కర్మని ఆ విధంగా రహితం చేస్తున్నారు గురుదేవుడు. అందుకని దానిలో కూడా ప్రసాదంలో కూడా కర్మ ఉంటుందండి, ఆ ప్రసాదంలో కూడా కర్మ ఉంటుంది, దాన్ని అందరూ తీసుకోలేరు. ఓసారి రామకృష్ణ పరమహంస గారు కూర్చొని బోధ చెప్తున్నారు, ఒక ఆయన జీడిపప్పు పాకం పట్టించి స్వామివారి సన్నిధికి తెచ్చారు, రామకృష్ణ పరమహంస గారి సన్నిధికి తెచ్చారు. రామకృష్ణుల వారు అన్నారు, ఈ డబ్బాలు తీసుకువెళ్ళి వివేకానందుడి గదిలో పెట్టండి అన్నారు. ఏమండి బోధ అయితే వినంగానే జీడిపప్పుకు అందరూ చేతులు దాపు. ఇప్పుడు వీళ్ళందరి దృష్టి ఏంటి, ఆ జీడిపప్పు పాకం దాగానే వీళ్ళందరూ అనుకున్నారు మనందరికీ పంచుతారేమో ఈ రోజున, భలే దొరికాము ఇవాడ భలే ఇలా జీడిపప్పు రోజుకు వచ్చాం అనుకుంటున్నారు వీళ్ళందరూ. స్వామి ఏం చేశాడు, వివేకానందుడి గదిలో పెట్టండి అని. ఇప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, ఏం వివేకానందుడేనా, మేం కాదా శిష్యులు, మాకు లేదా నోరు, మాకు జీడిపప్పు పడదా, మాకేమైనా పథ్యమా, ఇవ్వాలే కానీ మొత్తం మేమే తింటాం అని అనుకుంటూ ఉంటే శిష్యులంతరంగం గురుదేవుడికి తెలియదా. వెంటనే గురుదేవులు అన్నారు, మీకు కావాలంటే నా గదిలో ఉండి తెప్పిస్తారు. వెంటనే వాళ్ళు అనుకున్నారు, ఏ ఆయన గదిలోకి వెళ్ళి జీడిపప్పు ఈయన గదిలోకి వెళ్ళి కావాలి కదా, ఆయన గదిలో నుంచి తెప్పిస్తానంటున్నాడే అని మళ్ళీ ఒక సంశయం. సంశయాల పొట్టండి మనందరం, అది తీర్చడానికే గురుదేవుల తపన. వెంటనే ఆయన అన్నాడు, అయ్యా ఆయన ఎందుకోసం ఆ జీడిపప్పు పాకం తెచ్చాడో ఆ కోరిక తాలూకు వాసనంతా పదార్థానికి చేరి ఉంది. మీరు దాన్ని స్వీకరించారనుకో మీ వాసన పెరుగుతుందే కానీ అది తగ్గదు. ఇది జీర్ణం చేసుకోగలిగిన వాడు వివేకానందుడు, దాని దోషాన్ని తీసుకోగలిగినటువంటి వాడు వివేకానందుడు. అందుకని ఆయనకు వెడితే అది ప్రసాదం అవుతుంది, మీకు వెడితే ఇది అజీర్తి అవుతుంది. ఆయనకు ప్రసాదం, అది జీర్ణించుకోగలడు ఆయన, కానీ మీరు దీన్ని తట్టుకోలేరు. ఎందుకంటే ఆ పదార్థానికి ప్రసాదానికి వాసన చేరి ఉంది కనుక. కాబట్టి ఇది జాగ్రత్త, గురువు చెప్పే మాటలో కూడా చాలా అర్థం ఉంటుంది. మీరేం చేస్తున్నారు, పైనుండేటువంటి దాన్నే చూస్తున్నారే కానీ లోపల గురువు యొక్క తపన అర్థం చేసుకోవడం లేదు. మీకు పెట్టకూడదని గురువు భావన కాదు, పెడితే మీకు దేహానికి బాధ కలుగుతుంది, ఆ బాధను ఆ శిష్యుడు పడడం ఇష్టం లేక నేను మీకు అది పెట్టడం లేదు. అందుకని మనం గురువు దగ్గర వారు ఇచ్చే ప్రసాదం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంతేగాని వారికి ఏమో ఎంత పొడి కట్టి పండిచ్చారు, నాకేమో ఎంతదే మొక్కిచ్చారు, వారికి ఎంత మామిడికాయ ఇచ్చారు, నాకు ఎంత జామకాయ ఇచ్చారు, మన దృష్టి అంతా కూడా బయట వ్యాపకాల్లోకి వ్యవహారాల్లోకి పెడుతుందే కానీ స్వామి ఇచ్చిన ప్రసాదం వారి కంటి చూపు చాలండి. మనకి ప్రసాదం కూడా నిమిత్తమే, ఏదో ఉండాలి కనుక అలా చేతిలో పెడతారే కానీ వారి చూపు చాలదాటండి మనకి. కాబట్టి అటువంటి కృష్ణుడు యొక్క దృష్టి పడినటువంటి వెన్న నవనీతం. నవనీతాన్ని ఎందుకు కోరతాడు పరమాత్మ అంటే అది మృదువు, మృదువుగా ఉంటుందండి. అప్పుడే తీసినటువంటి వెన్న మీద మీ వేలుముద్రలు కూడా పడతాయి, గమనించారో లేదో. పూర్వకాలం ఇలా ఆ వెన్నముద్రను అప్పటికప్పుడు అమ్మగారు ఇలా ఎగరేస్తుంటే మన అమ్మమ్మ గారి వేళ్ళు, నాయనమ్మ గారి వేళ్ళు వేలుముద్రలు పడేవి. అంటే అంత మృదువుగా ఉండేది వెన్న. అలాగే భగవంతుడు అంటున్నాడు ఇది నవనీతం. నవనీతం అంటే అర్థమేమిటి, ఎల్లప్పుడూ క్రొత్తగా భగవత్తత్వాన్ని అనుభవించే హృదయం. భగవత్తత్వానికి పాత లేదండి, అది నిత్యనూతనం, నవనీతం. అంత మృదువుగా ఉంటుంది, అంత తెల్లగా ఉంటుంది, అంత స్వచ్ఛంగా ఉంటుంది, అంత మెత్తగా ఉంటుంది. మీ హృదయాన్ని కూడా ఇలా తయారు చేసుకోండి, అది పరమాత్మ చేతిలో అద్భుతమైనటువంటి ప్రసాదంగా అది మనుగడ సాగిస్తుందన్నమాట. కాబట్టి అక్కడ తినిపించేవాడేమో దేవుడు, తినేవాడేమో జీవుడు, ఉన్నదేమో కర్మఫలం. ఎప్పుడు కర్మ ఖాళీ అవుతుందని పరమాత్మ చూస్తున్నాడు. మనమేమో ఇంత తినగానే ఇంత కర్మ వచ్చిందా అనుకుంటున్నాం. ఆయన అంటాడు ఇంకెంతుందో తెలిస్తే నీ గుండె బగులుతుంది. మనమేం చేస్తున్నాం, ఈ కర్మకే తలగొట్టుకుంటున్నాం. కానీ ఆయన అంటున్నాడు ఒరే ఎంతుందో చూస్తే, ఎంతుందో తెలిస్తే నువ్వు తస్తావురా, నేను కొద్ది కొద్దిగా ఖాళీ చేయించేవాడిని నేను ఒకడు ఉన్నానుగా, పర్వాలేదు, భరోసా ఇచ్చి మన చేత అనుభవింపజేస్తున్నాడు. ఆ భరోసా ఇవ్వగలిగిన వాడే కృష్ణ భగవాను. కాబట్టి అటువంటి రహస్యాలన్నీ కూడా చక్కగా మనకి ఈ భాగవత శ్రవణంలో మనకి చక్కగా స్వామివారు చెప్తున్నారు. ఇలాగా ఆయన అనేటువంటి మాటలన్నింటిలో కూడా ఒక ఆధ్యాత్మిక రహస్యం, ఒక వేదాంత రహస్యం, ఇవన్నీ కూడా చక్కగా గోపికామతల్లులు యశోదమ్మతో పంచుకుంటున్నారు. వాటన్నింటినీ కూడా మనకి చక్కగా గురుదేవుడు మంచి అనుగ్రహాన్ని, అవకాశాన్ని ప్రసాదించారు. వాటిలో మరలా మనం రేపటి రోజున ఇంకొన్ని విషయాలు ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో మనో